నేను నా స్నేహితుడైన జోసెఫ్ భోజనను అక్కడ చూసినకు ఒక విధంగా ఆశ్చర్యపడ్డాను. మరియు నేను చుట్టూ తిరిగి అతనితో కరచాలనం చేయుటకు కొంత సమయమును తీసుకున్నాను. ఇప్పుడు మనం హెబ్రి 1వ అధ్యాయమును తిరుగుదాము. ఈ రాత్రి ఒక అంశమును తీసుకున్న కొరకు ఒక భాగమును 1, 2, 3 వచనములను నేను చదవగూర్చున్నాను. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నియమించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు ప్రార్థన కొరకు మన తలలను ఉంచుదాం. ఇప్పుడు ఆయన యొక్క దైవ సన్నిధిలో ఏదైనా అభ్యర్థనలు ఆయనకు తేలిపరచుకోరినట్లయితే ఆ అభ్యర్థనను దేవుడు సహాయం చేయనట్లు మీరు మీ చేతినెత్తండి. మా పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములోని విశ్వాసము ద్వారా ఇప్పుడు నీ సింహాసనం ముందుకు మేము వచ్చున్నాము. మరియు ఆయన నామములో మేము దేనిని అడిగినను అది మాకు అనుగ్రహించబడుతుందని ఈ నిశ్చయత మాకు ఇవ్వబడింది. నీవు మా కోరికలను అవసరములను ఎరిగి ఉన్నావు మరియు మాకు అవసరమైన వాటన్నింటినీ నీవు సరఫరా చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి తండ్రి, నీవు మాకు నేర్పినట్లుగా మేము ప్రార్థిస్తాము. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమిలోనూ జరిగించుము. ఈ రాత్రి అదే మా మనవేయున్నది. నీ ఇష్ట ప్రకారము దాన్ని మాకు దయచేయము మరియు ఈ ఆధిక్యతలను అనుగ్రహింపము. వాక్యమును అభిషేకించుము ప్రభువా. ప్రసంగికులను మరియు ఇనువారిని అభిషేకించుము. ఈ రాత్రి మా మధ్యకు పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చి వాక్య ప్రకారము చేయవారిగా మమ్మను ఉండనిమ్ము. కారణము మేము దాన్ని యేసునామములో అడుగుచున్నాము. ఆమెన్. మీరు కూర్చొనవచ్చును. రేపు ఉదయమున సంపూర్ణ సువార్త వ్యాపారస్తుల అల్పాహార విందున్నదని నేను గ్రహిస్తాను. సాధారణంగా ఎక్కడ వారి కూటమి ఒకటుంటుందో అక్కడ వారి అల్పాహార విందులో మాట్లాడే ఆధిక్యత నాకుంటుంది. ఈ సమయమునకు అది ఒకే సంస్థ, అది ఒక సంస్థ కాదు. నేను ఆ గుంపుకు మాత్రమే చెందినవాడును. అదే క్రైస్తవ వ్యాపారస్తుల కూటమి. ఇప్పుడు అంతర్జాతీయంగా నేను వారి కొరకు మాట్లాడతాను. ఇప్పుడు ఈ రాత్రికి ఈ కూడికి వ్యర్థంగా పోదని నేను నమ్ముతున్నాను. నేను మీ యొద్దకు అలిసిపోయి అరిగిపోయిన గుంతో వచ్చాను. మరియు ఒక చిన్న రుము జరుపుతో ఉన్నాను. నేను టూసాన్ లో నుండి వచ్చాను. అక్కడ నిజంగా చక్కగా పొడిగా ఉన్నది. మరియు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అది చక్కగా మంచిగా చెమగా ఉన్నది. కాబట్టి అక్కడ అది ఎంత వ్యతిరేకంగా ఉన్నదో. ఇక్కడ మీరు కలిగి ఉన్న నీటినంతా మీరు మా మార్గంలోనికి పంపినట్లయితే మేము దాన్ని మెచ్చుకుంటాము. కాని నిజానికి మీరు దాన్ని చేయలేరు. కానీ నేను మీకు సంగతి చెబుతాను. అక్కడ ఒక సమాంతరం ఉన్నది. అరిజోనాలో మాకున్నవన్నీ మా చెట్లు పూర్తిగా ముళ్లతో ఉంటాయి. ప్రతిదానికి ముళ్ళు ఉంటుంది. దానికి కారణము అవి ఎండిపోయి ఉన్నందువల్ల. ఇప్పుడు అదే పొద ఈ పైన పెరిగినట్లయితే అది ఒక చక్కని ప్రియమైన ఆకుగా ఉంటుంది. చూడండి, దానికి అక్కడ నీరు లేనందున ఆ కారణం బట్టి అది గుచ్చుకున్నట్లుంది. సంగము జీవజలములు లేకుండా మారినప్పుడు అది ఎండిపోయి గుచ్చుకున్నట్లుగా కూడా ఉంటుంది. గుచ్చుతూ ప్రతిదాన్ని గుద్దుతూ ఉంటుంది. కానీ జీవజలములు అక్కడ ప్రవహించినప్పుడు అది ఆకును తెరచి దాన్ని మృదువుగా చేసి తీయగా శ్రావ్యముగా మరియు పరిశుద్ధముగా దేవునికి అంగీకారంగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి మనము గుచ్చే ముళ్లుగా ఉండకుండా ప్రభు అయిన దేవుడు నీరు కొట్టునుగాక. అయితే చక్కని ఆకులతో మార్గమును పోవు ప్రజలకు మన చెట్టు నీడు కింద వారి ఆత్మలకు విశ్రాంతి పొందుదురుగాక. ఇప్పుడు ఈ రాత్రి నేను తీసుకుని కోరే అంశము ప్రభు చిత్తమైన ఏళ్ల నా స్వరం తక్కువగా ఉన్నందున నేను ఈ మైక్రోఫోన్ ను ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా లాక్కునుచున్నాను. చదువుబడిన హెబ్రి 1:1 నుండి నేను తీసుకొని గోరు అంశము దేవుడు తన గుణలక్ష్యము ద్వారా తను తాను బయలుపరుచుకున్ను. మరలా దాన్ని నన్ను చెప్పనీయండి. ఏలయనగా ప్రతిధ్వనించు పరికరములు ఇక్కడ చాలా బలహీనముగా ఉన్నవని నాకు తెలుసు. దేవుడు తన గుణలక్ష్యముల ద్వారా తను తాను బయలుపరుచుకున్ను. ఇప్పుడు మొత్తం మీద ఏదైనను దాని యొక్క గుణలక్షణముల ద్వారా అది గుర్తించబడుతుంది. కొన్ని లేఖనములను ఒక గమనికను నేను ఇక్కడ కలిగి ఉన్నాను. నేను వాటిని సూచించగోరుచున్నాను. ఇప్పుడు అది ఏమై ఉన్నదో అది ఏదైనాను దాని గుణలక్షణము ద్వారా అది గుర్తించబడుతుంది. ఇప్పుడు ప్రకృతిలో వలె పుష్పములు వాటి యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తించబడతాయి. అవి దగ్గరగా ఏకమై ఉన్నప్పుడు అది ఒక జాతి నుండి మరొక జాతికి అది ఏ జాతి పుష్పమయ్యున్నదో దాని గుణలక్షణముల ద్వారా అవి గుర్తించబడతాయి. మరియు క్రూర మృగముల్లో అనేక సార్లు నేను ఒక వేటగాడిని, నీవు ఏ జంతువునైనా వేటాడుతున్నట్లయితే ఆ జంతువు యొక్క గుణలక్షణములు ఎరిగి ఉండవలసినది లేనిసో కొన్నిసార్లు నీవు నిశ్చయంగా మోసపోతావు. ఉదాహరణకు బ్రిటిష్ కొలంబియాలోని రాతి గొర్రె, నేను ఈ ఆకురాలు కాలంలో యుకాన్ లో ఉన్నాను. కొంతమంది సోదరులు నాతో ఉన్నారు. మేము వేటాడుచున్నాము. ఒక గొర్రెను గాని లేక ఒక దుప్పిని గాని నీవు వాటి జాడను వెతుకుతున్నప్పుడు నీవు ఒక చురుకైన వేటగాడివైతే తప్ప నీవు దాని భేదమును చెప్పలేవు. ఎందుకంటే అవి ఒక విధమైన జాడను తయారు చేస్తాయి. అవి పరిగెత్తినప్పుడు అవి గెంతుకుంటూ వెళతాయి. అప్పుడు దూరము నుండి నీవు ఒక దాన్ని చూస్తూ ఉన్నట్లయితే అవి తమ తలను దించినట్లయితే నీవు కనీసము వాటి భేదమును చెప్పలేవు. అవి వీపు భాగమున మీదుగా ఒక్కటిగానే ఉంటాయి. అది సరిగ్గా తెల్ల దుప్పివలే ఉంటుంది. వాటికి అవి ఏమై ఉన్నవో చెప్పుట కష్టము. కాని దాని యొక్క కొమ్ములు దాని గుణలక్షణమును గుర్తింపు చేస్తాయి. వాటి కొమ్ముల ద్వారా గుండ్రముగా ఉన్న కొమ్ములను గొర్రె కలిగి ఉంటుంది. కాని దుప్పే అది పొదునైన పొడుచుకుని వచ్చే కొమ్ములను కలిగి ఉంటుంది. మరో సంగతి, అంత ఎత్తులో మేయుటకు దుప్పి వెళ్లదు. తరువాత మేక నడుచుటలో కూడా ఒక గుణలక్షణమున్నది. అలాగుననే గొర్రె, వాటిలోని తేడాను నీవు తెలుసుకునవలసినది. నీవెత్తైన స్థలములో ఉన్నప్పుడు కారణమేమనగా అవి రెండును పర్వతముల మీద ఎత్తైన స్థలములో ఉంటాయి. నీ వాటిలోని భేదమును ఎరుగువలసినది. కాని మీరు గమనించారా, ఒక మేక అది నడుస్తున్నప్పుడు అది తొట్టుపోటుగా నడుస్తుంది. కాని ఒక గొర్రె నడుస్తున్నప్పుడు తన పాదములను కింద మోపి నడుస్తుంది. దాని యొక్క అడుగు జాడలను వేయు గుణశీలము. నీ యొక్క ఆటను అది ఏమి చేస్తుందో, అది ఎలా నటిస్తుందో, అది ఏమి భుజిస్తుందో మరియు దాని సమస్తమును బట్టి దాని యొక్క గుణశీలము దాన్ని బట్టి గుర్తించబడుతుంది. అప్పుడు నీవు ఒక దాని కొరకు దూకినప్పుడు అది ఏమి సంభవిస్తుందో చూడండి. అది వెళ్లే మార్గమును నీవు చెప్పగలవు. ఆ జంతువుల యొక్క భిన్నమైన గుణశీలమును బట్టి నీవు దాన్ని చెప్పవచ్చును. అలాగైతే మీరు ఎన్నడైనా గమనించారా, అవి ఇక్కడ ఉన్నవో లేదో నాకు తెలియదు, పసుపు మీటను మంచిది, దాని యొక్క సరైన పేరులకు ముక్కి పక్షి మరియు జేపక్షి. జేపక్షి కూడా పసుపు మీట పక్షి అంత ఉంటుంది. ఆ రెండు ఎగురుతను మీరు చూసినప్పుడు అవి దరిదాపుగా రెండు ఒకే రకమైన పక్షులు. నీవు రంగును చూడలేకపోయినట్లయితే వాటిని గమనించు. ఏది పసుపు మీట పక్షియో నీవు చెప్పగలవు. జేపక్షి ఎక్కువ లేక తక్కువగా రెండు దారుల మధ్యలో తిన్నగా వెళుతుంది. కాని పసుపు మీటను అది తన రెక్కలను ఆడిస్తూ అది పైకి కిందకి ఎగురుకుంటూ వెళుతుంది. చూడండి, అది ఆ విధంగా గెంతుకుంటూ వెళుతుంది. అది ఎగిరే విధానమును బట్టి నీవు పసుపు మీట పక్షి యొక్క గుణలక్షణమును చెప్పగలవు. మీరు గమనించినట్లయితే కౌజు పెట్ట బయటకు వచ్చినప్పుడు అది ఎలా పైకి వస్తుందో చూడండి. మరి అప్పుడు నీవు పర్రలో ఉన్నట్లయితే ఆ కౌజు పెట్ట ఎక్కడ ఉన్నదో అక్కడ అది ఒక ఒల్లంకి పెట్ట అయ్యున్నది. వేటగాళ్లైన మీకు తెలుసు, విల్సన్స్ ఒల్లంకి పెట్ట మరియు జాక్స్ ఒల్లంకి పెట్ట. అవి ఏ విధంగా బయటకు వస్తాయో మరియు ఏ విధంగా వెళతాయో ఆ విధంగా అవి తమను తాము గుర్తింపు చేసుకుంటాయి. అవి ఏ రకమైన పక్షులో అవి ఎగిరే గుణలక్షణముల ద్వారా అవి తమను తాము గుర్తింపు చేసుకుంటాయి. అందుచేత నీవు వాటి శబ్దమును విన్నప్పుడు అవి ఎగురుచున్న దాని యొక్క గుణలక్షణమును బట్టి అది బయటికి వెళ్లే విధానమును బట్టి అది ఏమై ఉన్నదో నీవు చెప్పగలవు. ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు వలె వారిద్దరూ మనుషులే. కాని ఒక స్త్రీ పురుషుడి నుండి వేరైన గుణలక్షణమును కలిగి ఉంది. ఇక్కడ కొద్ది కాలం క్రితము సొలొమోను మరియు రాణి గురించి చదువుతున్నాను. దక్షిణ దేశపు రాణి సొలొమోనులోని ఆ వివేచన వరమును చూసుకు వచ్చుటను గురించి నేను ఎన్నడూ నా చిన్న వర్తమానం ఇక్కడ బోధించి ఉండలేదు. కొద్ది కాలం క్రితం నేను చదువుతున్నాను. వారన్నారు, ఆ రాణి సొలొమోను ముందుంచిన చిక్కు ప్రశ్నలో ఒకటేమనగా, ఒక స్త్రీకి పురుషుని వలె వస్త్రధారణ చేసి సొలొమోను ముందుంచింది. ఇప్పుడు ఆ దినమున అది ఒక కొత్త విషయమై ఉన్నది. కాని ఈ రోజున అది సరి సమానంగా ఉన్నది. అది తప్పు అని మీకు తెలుసు. ఒక స్త్రీ దాన్ని తప్పక చేయరాదని బైబిల్ చెబుతుంది. ఒక స్త్రీ పురుషుని యొక్క వస్త్రములను ధరించుట హేయమై ఉన్నది. మార్పు లేని దేవుడు దాన్ని చెప్పి ఉన్నాడు. దేవుడు దాన్ని చెప్పాడు కాబట్టి అది సత్యమై ఉన్నది. కాబట్టి మనము కనుగొన్నదేమనగా, సొలొమోను వారిని గమనించిన వెంటనే ఇలా అన్నాడు, అది స్త్రీ అయ్యున్నది. చూడండి, ఆమె ఒక స్త్రీ అయినదని, అది పురుషుడు కాదని, ఆ స్త్రీ యొక్క గుణలక్షణమును బట్టి, ఆమె తను తాను ప్రవర్తించుకునే రీతిని బట్టి అతడు చెప్పి ఉన్నాడు. అలాగైతే దరిదాపుగా సమస్తము దాని యొక్క గుణశీలములతో ఉంటుంది. కొందరు సరిగ్గా ఎడమ చేతి ఓటం గలవారు, కొందరు కుడి చేతి ఓటము గలవారు. వారు తమను తాము ఎలా ప్రవర్తింపు చేసుకుంటారో అది వారి యొక్క గుణలక్షణమై ఉన్నది. వారు తమను తాము ప్రవర్తింపు చేసుకునే రీతిని బట్టి వారు కుడి చేతి ఓటం గలవారో లేక ఎడమ చేతి ఓటం గలవారో, వారు కుడి చేతితోనో లేక ఎడమ చేతితోనో అందుకుంటున్న బట్టి మనం చెప్పవచ్చు. మరియు గుర్తుంచుకోండి, యేసు అలాంటి దాన్నే ఒకటి కలిగి ఉన్నాడు. అదే రెండు చేతులు దరిదాపుగా ఒకే రీతిగా ఉన్నాయి, అవి ఒకే రీతిగా ఉన్నాయి, అవి ఒకే రకమైన బొటన వేలు ముద్రలను, వేలు మృదులను, చిన్న మరియు చూపుడు వేలు మృదులను కలిగి ఉన్నాయి. సరిగ్గా కుడి చేయి మరియు ఎడమ చేయి సాధారణంగా ఒకే విధమైన వేళ్లను కలిగి ఉన్నట్లుగా, ఖచ్చితంగా రెండు ఒకే పరిమాణంలో ఉన్నట్లుగా, వాటిలో అక్కడ ఉన్న ఒకే భేదమేమనగా ఒకటి కుడి చేయి మరొకటి ఎడమ చేయి. నీవు చెప్పగలిగే భేదము అంత మటుకు మాత్రమే ఒకటి ఎడమ చెయ్యి మరొకటి కుడి చెయ్యి. కాబట్టి అలాగైతే దానిలో యేసు ఇలా అన్నాడు, నేను ఒక చిన్న విషయం ఇక్కడ వదులుతాను. మత్తయి 24 అధ్యాయంలో యేసు అన్నాడు, కాబట్టి చివరి దినముల్లో సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపుచ్చునట్లుగా ఆత్మ యొక్క గుణలక్షణములు ఉంటాయి. చూడండి, అవి సరిగ్గా అవి అంత దగ్గరగా ఉంటాయి. నీవు నీ చేతులను పైకెత్తి చూడు, నీవు గమనించినట్లయితే ఒకటి మరొక దాని వలె ప్రతి దానిలో సమానంగా ఉంటుంది, కాని వాటిలో ఒకటి ఎడమ చెయ్యి మరొకటి కుడి చెయ్యి. ఆ విధముగానే ఈ చివరి దినముల్లో ఆత్మలుంటాయి, అవి ఒకే విధంగా ఉంటాయి, కాని వాటి గుణలక్షణములు వాటిని గుర్తిస్తాయి. ఒకటి సరైనది, మరొకటి తప్పు అయినది, మరియు అది దాని యొక్క గుణలక్షణం ద్వారా గుర్తింపబడుతుంది. దేవుని యొక్క ఆత్మ దాని యొక్క గుణలక్షణముల ద్వారా గుర్తింపబడుతుంది. చూడండి, దేవుని యొక్క ఆత్మ మరియు సంఘం యొక్క ఆత్మ, అక్కడ సంఘం యొక్క ఆత్మ ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అది పరిపూర్ణంగా ఏమాత్రము సంఘం యొక్క ఆత్మ కాదు. అక్కడ ఒక సంఘశాఖ యొక్క ఆత్మ ఉన్నది, అక్కడ ఒక జాతీయ ఆత్మ ఉన్నది, అక్కడ ఒక దేశం యొక్క ఆత్మ ఉన్నది. ప్రతి దేశము నేను దానిలోనికి నడిచి వెళ్ళినప్పుడు నీవు ఒక భిన్నమైన ఆత్మను కనుగొంటావు. నేను ఫిన్లాండ్ దేశంలోనికి వెళ్ళాను, కాని అక్కడ ఒక ఫిన్లాండ్ ఆత్మ ఉన్నది. నేను జర్మనీ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జర్మనీ ఆత్మ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే మేము ఇంకను ఇండియానా రాష్ట్రంలో జీవిస్తున్నాము. కొన్ని సంవత్సరముల క్రితము నేను నా భార్యతో కలిసి ఒక చిన్న సూపర్ మార్కెట్ లోనికి వెళుతున్నాము. నేను అప్పుడే ఇంటికి వచ్చి ఉన్నాను. మేము వెళ్లి కొంత ఆహారమును తేవలసి ఉండెను. నేను నా మార్గంలో వెళుతూ ఉండగా అది వేసవికాలమైనది, మీరు దాన్ని నమ్మలేకపోవచ్చును, కాని మేము ఒక రకంగా బట్టలు వేసుకున్న ఒక స్త్రీని చూశాము. అది ఎంతో వింతగా ఉన్నది. అది నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నేనన్నాను, అక్కడ చూడు అది ఎంత వింతగా ఉన్నదో, ఆ స్త్రీ ధరించిన బట్టలు. వారిలో అనేక స్త్రీలు ధరించకుండా బట్టలను ధరించున్నారు. నేనన్నాను, సరే అది సరిగ్గా అమెరికా దేశపు ఆత్మ అయి ఉన్నది. చూడండి, అమెరికా దేశపు ఆత్మ ఇప్పుడు అమెరికా యొక్క ఆత్మ అది తప్పక ఒక క్రైస్తవ దేశపు ఆత్మగా ఉండవలసినది. కాని ఈ దేశంలోని ఆత్మ క్రైస్తవ ఆత్మ కాదు, అది ఒక క్రైస్తవ దేశముగా పిలువబడుతుంది, కాని గుణశీలములో అది ఒక 10 లక్షల మైళ్ల దూరంలో ఉన్నది. కాబట్టి నేను చెప్పిన ఈ స్త్రీ, నేనన్నాను, ఆమె అన్నది, మనం అమెరికా వాసులము కాదా? నేనన్నాను, కాదు, మనం ఇక్కడ జీవించున్నాము, ఇది మన దేశము, మనము దీనిలో నివసిస్తాము, మనము దీన్ని ప్రేమిస్తాము, ఇది ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన దేశము, కాని ఇంకను మనం అమెరికా వారం కాదు. మనము పైనుండి జన్మించున్నాము, పరిశుద్ధాత్ముడు క్రిందికి వచ్చి ఉన్నాడు, అది ఈ లోక సంబంధమైనది కాదు. నేనన్నాను, ఆ కారణం బట్టి మన సహోదరులు పొడవైన వస్త్రములను, పొడవైన జుట్టును కలిగి ఉన్నారు. వారు ముఖములకు రంగులు వేసుకున్నారు. చూడండి, వారి యొక్క గుణలక్షణములు ప్రభువునకు పరిశుద్ధమైనదిగా పైనుండి వారిని గుర్తిస్తాయి. అందుచేత మనము ఒక రాజ్యమును వెతుకుతున్నాము. ఒక రాజు వచ్చి ఆయన ఏలికలను ఆయన రాజ్యంలోనికి స్వీకరించుటకు మనం వెతుకుతున్నాము. వారు వారి యొక్క గుణలక్షణములను బట్టి వారు గుర్తించబడతారు. మరియు వారి యొక్క ఆస్తులు ఈ దేశంలోని భూ సంబంధమైనవి కావు, అవి పైన ఉన్న మహిమలోనివి. అందుచేత వారు దేవుడు దేనికి శిల్పి మరియు నిర్మాణకుడో ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారు సరైన వారుగా గుర్తింపబడతారు. మీకు బోధించుటకు ఏదో ఒక రోజున నాకు తగినంత స్వరం ఉండాలని నేను కోరతాను, అయితే నేను దాన్ని విడిచిపెడతాను. ఇప్పుడు అది దాని యొక్క గుణలక్షణం ద్వారా గుర్తించబడుతుంది. ఇక్కడ ఒక మంచి మాదిరిని వాగ్దాన భూములకు వచ్చిన ఇశ్రాయేలు కాలంలో మనం చూస్తాము. దేవుడు తన యొక్క వాగ్దానం ప్రకారము వారిని పిలిచి ఉన్నాడు. నీ సంతానము పరాయి దేశంలో 400 ఏండ్లు ఉంటారు. తరువాత నేను వారిని ఒక గొప్ప బలమైన హస్తముతో నేను వారిని విమోచిస్తాను. తరువాత అప్పుడు వారికి వాగ్దానం చేయబడిన పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి వారు వెళతారు. దేవుని యొక్క వాగ్దానం సమీపించినప్పుడు వారి మధ్య గొప్ప సేవను కలిగి ఉన్న యోసేపు నిరుగని ఒక ఫరో అక్కడ లేచి ఉన్నాడు. ఇక్కడ మోషే అని పేరు గల ఒక ప్రవక్తను దేవుడు లేపాడు. ఈ మనిషి ఐగుప్తీయుల యొక్క సకల విద్యల్లో ప్రవీణుడుగా నేర్పబడ్డాడు. సందేహం లేదు, అతడు ఒక చురుకైన గొప్ప తెలివి గల మనిషి. కారణము, ఐగుప్తీయులకే అతడు జ్ఞానమును నేర్పగలరు. విడుదల చేయట కొరకు సరిగ్గా సరిపోయిన వ్యక్తిగా కనపడ్డాడు. కాని మీరు చూడండి, మనము విడుదలని పిలిచేదానికి దేవుడు ఏది విడుదలని పిలుస్తాడో దానికి కొంత భేదం ఉన్నది. ఇప్పుడు తన నీతి శాస్త్రములన్నిటితో ఉన్న ఈ మనిషిని గమనించండి. ఇశ్రాయేలు ప్రజలను విమోచించుటకు అతడు జన్మించి ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను. అయినను అతని యొక్క విద్య అంతటితో, అతడు ఎరిగి ఉన్న దాని అంతటితో, ఆ పని చేయటకు అతడు పిలువబడి ఉన్నాడని ఎరిగి ఉన్నను. అతడు కళల్లో పట్టభద్రుడైనప్పటికీ, పిహెచ్డి ఎల్ఎల్డి అలాంటివి కలిగి ఉన్నప్పటికీ ఇశ్రాయేలును విమోచించుటకు వెళ్ళినప్పుడు అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పుడు గమనించండి, ఫరోగా మారుటకు ఐగుప్తు సింహాసనం మీద అడుగు పెట్టిన తర్వాత, అతడు ఫరోగా మారిన తర్వాత అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించేవాడన్నట్లుగా అది కనపడింది. ఎందుకంటే సింహాసనం కొరకు అతడు తరువాత వరుసలో ఉన్నాడు. కాని మీరు దాన్ని చూడండి, ఆ మార్గంలో చేయటం ద్వారా ఆయన ప్రజలను విమోచించుటలో అది దేవుని యొక్క గుణలక్షణంను గుర్తింపు చేసుకుందో. వారిని విమోచిస్తానని ఆయన అన్నాడు. బలమైన హస్తముతో ఆయన వారిని విమోచిస్తాడు. మోషే యొక్క బలమైన సైన్యంతో కాదు, కాని దేవుని యొక్క బలమైన హస్తంతో. ఈ ప్రవక్త పారిపోయాడని మనం కనుగొంటాము. మరియు అరణ్యంలో అతడు 40 సంవత్సరములున్నాడు. అతనికి రంధ్రము చేసి విద్య నెక్కించుటకు అది ఫరోకు 40 సంవత్సరములు పట్టింది. మరియు దాన్ని మరలా రంధ్రము చేసి దాన్ని బయటికి తీసుకువేయుటకు దేవుడు 40 సంవత్సరములు తీసుకున్నాడు. కాబట్టి మనం కనుగొనేదేమంటే, ఒక దినమున అతడు ఎడారి వెనుక అగ్నిస్తంభం రూపంలో పొదలో ఉన్న మొండుచున్న పొదలో ప్రభు అయిన యెహోవాను కనుగొన్నాడు. అతడు నిలబడి ఉన్నది పరిశుద్ధ స్థలమయ్యున్నందున అతడు తన చెప్పులు విడవమని అడగబడ్డాడు. ఇప్పుడు చదువుకుని ఉన్న నాగరికత గల ఈ చక్కని మనిషిని చూడండి. అతడు దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మార్పు చెందుతున్న అతని యొక్క గుణశీలమును చూడండి. అతడు అత్యున్నతమైన దాన్ని చేశాడు. కొన్నిసార్లు దేవుడు కార్యములను ఎలాంటి సామాన్యతలో జరిగిస్తాడంటే అది శరీరానుసారమైన ఆలోచనకు ఎలాంటి విరితనంగా ఉంటుందో. పరిపూర్ణంగా ఓడిపోయిన ఒక మనిషిని గమనించండి. దేవుని యొక్క చిత్తమును చేయుటకు తన చుట్టూ ఉన్న ఐగుప్తు సైన్యమంతటితో మరియు సమస్తముతో తన విద్య అంతటితో 40 ఏండ్ల వయస్సులో అతని ఉన్నత దశలో అతడు ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అతడు 80 ఏళ్ల మనిషి. గంత కట్టిన గాడిద తొడ మీద అతని భార్య, తొడ మీద తన యవన బిడ్డను కూర్చుని పెట్టుకుని కూర్చున్నది. మరియు అతడు తన చేతిలో కర్రను పట్టుకుని ఐగుప్తును స్వాధీనపరుచుకుంటూ వెడుచున్నాడు. నీ ఒక వింతైన దృశ్యమును గూర్చి మాట్లాడు, కాని అది దేవుని యొక్క గుణలక్షణములను ప్రదర్శించుటయ్యున్నది. ఎలయనగా ఆయన మాటను నమ్ము ఒక మనిషిని ఆయన కలిగి ఉన్నాడు. అంత మటుకే దాని విషయమేమనగా మీరు ఊహించగలరా? ఒకే మనిషి యొక్క దాడి, అక్కడే ఒక సైన్యం ఓడిపోయింది. కాని అది ఏమిటి? ఆయన యొక్క గుణలక్షణములు అతని ఎత్తుగడలు మారినవి. అతడు ప్రభు యొక్క నామమును వెళ్ళుచుండెను. నేను నేనే. దాని సంగతి ఏమనగా అతడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అతడు దాన్ని చేశాడు. కారణమేమనగా అతడు ప్రభు యొక్క శక్తితో వెళ్ళుచుండెను. ఇశ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించున్న అతని దారిలో అతని సోదరుడు, అతని సంఘశాఖ సోదరుడైన మోయాబును కలుసుకున్నాను. ఇప్పుడు మోయాబు అనగా భావము వారు అన్యులు కారు. వారు లోతు కుమార్తె యొక్క కుమారులు. వారి పిల్లల్లో ఒకరు మోయాబుగా ఎదిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ పైన ఈ రెండు దేశములను విరుద్ధంగా మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఇక్కడ ఐగుప్తు దేశమున్నది, మరలా ఒక చిన్న చెదిరిపోయిన దేశము. వారు ఏ దేశమునకు వెళ్ళువారు కారు. వారి మధ్యలో రాజు లేడు, ప్రధానులు లేరు, లేక వారి మధ్యలో ఏ ఘనత వహించిన వారు లేరు. వారు కేవలము వాగ్దాన భూమికి వెళుతున్న ప్రజలై ఉన్నారు. మరియు వారు మోయాబు దేశం గుండా వెళ్లవలసి ఉండెను. అది తిన్నగా వాగ్దానం యొక్క విధి నిర్వహణ మార్గములో మోయాబు కూడా యెహోవా యందు విశ్వాసులై ఉన్నవారు. మరియు వారు ఒక ప్రవక్తను కలిగి ఉన్నారు. ఇశ్రాయేలును ఒక ప్రవక్తను కలిగి ఉన్నది. వారిద్దరూ ప్రవక్తలై ఉన్నారు. ఇప్పుడు గమనించండి, వారు ఒక స్థలమునకు వచ్చి ఉండగా ఈ సంస్థాగతమైన దేశం యొక్క ప్రవక్త ఈ ఇతర దేశమును శపించుటకు వచ్చున్నాడు. వారు నిలుచుటకు ఒక స్థలము లేనివారు. వారు నిలకడగా ఒక చోట ఉండని వారై ఉన్నారు. కాబట్టి వారు క్రిందికి వచ్చి ఇద్దరు ప్రవక్తలను గమనించారు. అది మూల సిద్ధాంతం ప్రకారంగా వచ్చినప్పుడు వారిద్దరూ ఖచ్చితంగా సరియే. ఏలైనగా గమనించండి, బిలాము ఆ బిషప్ వారితో అన్నాడు, మీరు నాకు 7 బలిపీఠములను కట్టండి. 7 సంఘకాలములను సూచిస్తున్నా. 7 దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య ఉన్నది. సృష్టి 7 దినముల్లో జరిగింది. ఇప్పుడు గమనించండి, 7 దేవుడు 7లో సంపూర్ణం చేయబడ్డాడు. 7 బలిపీఠములు మరియు ప్రతి బలిపీఠం మీద ఒక ఎద్దు. ఇప్పుడు అది ఇశ్రాయేలు పాళెములో ఉన్న అదే బలిపీఠమయ్యున్నది. ఇక్కడ కలిగి ఉన్న అదే బలిపీఠముతో వారక్కడ ఇశ్రాయేల్లో ఉన్నారు. మరియు ఒకే బలియర్పణ, ఒక కోడె మరియు ఒక కోడె, ఒక ప్రవక్త మరియు ఒక ప్రవక్త, వైరుధ్యంగా ఉన్న 2 దేశములు. మనము దానిలోనికి వెళ్ళుటకు సమయం ఉన్నట్లయితే మనము జీవించున్న దినం యొక్క ఒక పరిపూర్ణమైన మాదిరి. గమనించండి, మనము దాని యొక్క సమాంతరమును చూసినట్లుగా దేవుడు దీన్ని ఒక ఉపమానములో చేర్చున్నాడు. ఇప్పుడు బిలాము కూడా ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను కోరియున్నాడు. అది రాబోచున్న మెస్సీయే అందలి విశ్వాసమును అది మాట్లాడుచున్నది. ఒక గొర్రె పొట్టేలు, ఒక మగ గొర్రె, అదే బలి అర్పణను వారు ఇశ్రాయేల్లో కలిగి ఉన్నారు. ఇశ్రాయేల్ పాడిములోను మోయాబులోను వారు దాన్నే కలిగి ఉన్నారు. మూల సిద్ధాంతం ప్రకారము వారిద్దరూ సరియే. కానీ గమనించండి, మూల సిద్ధాంతం ప్రకారం కాని ఇశ్రాయేల్ పాడిములో ఒక ప్రవక్త దేవుని యొక్క గుణలక్షణములను కలిగి ఉన్నాడు. మూల సిద్ధాంతం యొక్క భాగములనే కాదు, కాని దేవుని యొక్క గుర్తింపును కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము, ఆ యుగము యొక్క దేవుని వాగ్దానముతో అతడు నిలిచి ఉన్నాడు. ఏలయనగా అతడు విధి నిర్వహణలో వాగ్దాన భూమికి వెళ్లు మార్గములో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మూల సిద్ధాంత భాగంగా బిలాము, బాలాకు, మోషే వలె సరిగ్గా గుర్తింపబడగలరు. కాని మీరు చూడండి, మోషే దేవుని యొక్క సరైన ప్రవక్త అయ్యుండి మూల సిద్ధాంత భాగములనే కాక దేవుని యొక్క గుర్తింపును కూడా అతడు కలిగి ఉన్నాడు. చూడండి, అతడు విధి నిర్వహణ వరుసలో ఉన్నాడు. ఆ యుగమును ఖచ్చితంగా వాగ్దానం చేయబడి ఉన్నట్లుగా నోవహ యుగమునకు కాదు, కాని అప్పటి యుగమునకు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్మలను తీసుకుని వెళతాను. వారు వారి యొక్క మార్గములో ఉన్నారు. మరియు ఇశ్రాయేలు వారి యొక్క ప్రవక్త అయిన మోషేలో దేవుని యొక్క గుణలక్షణములు ఆ యుగము యొక్క వర్తమానముతో గుర్తించబడ్డాయి. ఒక అగ్నిస్తంభం అతను వెంబడించున్నది. అతడు ప్రాయశ్చిత్త బలిని కూడా క్రియారూపకంగా కలిగి ఉన్నాడు. దాన్ని గూర్చి మాట్లాడటే కాదు, కాని అతడు దాన్ని క్రియారూపంలో ప్రత్యక్షంగా కలిగి ఉన్నాడు. ఉండబోవచ్చున్నది కాదు, కాని అక్కడే ఇప్పుడు ఉన్నది. గమనించండి, వారి యొక్క రోగములు, వ్యాధి నుండి స్వస్థత కొరకు అతడు ఇతడు సర్పమును పైకి నిలబెట్టి ఉన్నాడు. అందుచేత మోషే దైవిక స్వస్థతను పాటించుండెను. అతడు ప్రాయశ్చిత్త బలిని కలిగి ఉన్నాడు. ఇతర సర్పము సూచించున్నదేమనగా దేవుడు ఆ పాళెములో ఉండెను, మరియు ప్రజలు ఇతర సర్పమును చూసి స్వస్థపడి ఉన్నారు. అతనిని వెంబడించుచున్న చేల్చబడిన బండను అతడు కలిగి ఉండెను. వారి మధ్య జీవజలములను, సంతోషమును మరియు రక్షణను ఉంచుచు వారు నిత్యజీవమును కలిగి నశించకుండా ఉండినట్లు అక్కడ అది దేవుని గుర్తింపు చేయుచున్నది. అది ఒక మాదిరి. అరణ్యములో ఆ చీల్చబడిన బండ క్రీస్తుకు మాదిరిగా ఉన్నది. అలాగైతే వారు విధి నిర్వహణ వరుసలో ప్రయాణం చేస్తున్నారు. దేవుని యొక్క గుణలక్షణములు చూపుచున్న అది మరొక గుర్తింపు అయి ఉన్నది. వాక్యముతో ఈ ఇతర వ్యక్తి ఎంత మూల సిద్ధాంతవాదిగా కనపడినను లెక్కాదు, కాని ఇతడు మూల సిద్ధాంతమును గుర్తింపుతో కలిపి దేవుని యొక్క గుణలక్షణమును వారి మధ్య కలిగి ఉన్నాడు. దేవుడు తను తాను అతనితో గుర్తింపు చేసుకున్నాడు. ఇద్దరు ప్రవక్తలు, వారిలో ఇద్దరూ ప్రవక్తలే, మరియు వారిలో ఇద్దరూ మూల సిద్ధాంతవాదులే. కాని దేవుడు తన గుణలక్షణాన్ని మోషేలో గుర్తింపు చేసుకున్నాడు. కారణమేమనగా అతడు దేవుని యొక్క గుణలక్షణములను అతనిలో కలిగి ఉండెను. ఇప్పుడు మరలా దేవుని యొక్క గుణలక్షణములు ఎల్లప్పుడూ సహజాతీతమైనవి. కారణము ఆయన సహజాతీతుడు. దేవుడు సజాతీయతమైనవాడు. అధునాతన ఆలోచన ధోరణికి అది ఎల్లప్పుడూ అసాధారణముగా ఉంటుంది. మీకు తెలుసు, ప్రతి యుగములో అది ఎన్నడైనా దాటి వెళ్లినా ఆపిల్ పళ్లబండినై దేవుడు ఎల్లప్పుడూ తారుమారు చేశాడు. ఒక వ్యక్తి గాని లేక ఒక గుంపు గాని ఎన్నడైనా తమను తాము ఒక వర్తమానంపై ఒక సంస్థగా మారినప్పుడు వారు చనిపోయి అలమరలో పెట్టబడ్డారు తప్ప ఒక్కసారి వారు తిరిగి లేవలేదు. అక్కడ దానికి ఏ చరిత్రయూ లేదు. వారు దాన్ని ఒక గుంపుగా చేటుకు వెళ్లినప్పుడు లూథరన్ వారుగా, ప్రెస్బిటేరియన్ వారుగా గాని, మెథడిస్ట్ వారుగా గాని, బాప్టిస్ట్ వారుగా గాని, పెంతకోస్ట్ వారుగా గాని అలాంటి గుంపులుగా వారు ఎన్నడూ తిరిగి లేవలేదు. దేవుడు వ్యక్తులతో వ్యవహరిస్తాడు. గమనించండి, సాధారణ ఆలోచనకు ఆయన ఎంతో అసాధారణముగా ఉన్నాడు. చూడండి, మనం ఎలాంటి పోకడలోనికి వెడతామంటే చివరికి దీన్ని ఈ విధంగా నమ్మాలని అంటాము. అప్పుడు దాని వెంబడి దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాక్యంతో వచ్చి మరియు ఆ వాక్యంతో తను తాను గుర్తింపు చేసుకుంటాడు. ఈ గుంపు వారు ఆ గుంపు వారి యొద్దకు వెళ్లరు. కారణమేమనగా అది దాన్ని నమ్మదు. చూడండి, అది దాని నుండి కత్తిరించి వేయబడింది. యోసేపు వలె అతడు ఒక దావీదు కుమారుడు, మరియు అతడు ఒక మంచి మనిషి. అతడే మరీ భర్త అయిన యోసేపు. అతడు ఒక మంచి మనిషి మరియు సందేహం లేదు, అతడు ఎడతెక్కకుండా బైబిల్ యొక్క గ్రంథపు చుట్టలను చదివి ఉన్నాడు. ఎలియనగా రాబోతున్న మెస్సయ కొరకు అతడు ఎదురు చూచుండెను. అలాగే సంభవిస్తుందని లేఖనం చెప్పినట్లు అతడు తప్పక ఎరుగిండెను. ఏదైనగా యెషయా అన్నాడు, ఇదిగో ఒక కన్యక గర్భవతియగును. మంచిది, ఇప్పుడు మరి అయిన ఈ బాలికతో అతడు వెడుచును. బహుశా ఆమెకు 18 సంవత్సరములు, మరియు అతడు బహుశా ఇంకా పెద్దవాడు. తరువాత వివాహం చేసుకున్నట్టు వారికి ప్రధానమైనప్పుడు ఆమె తల్లిగా కనపడింది. దాని మీద పరిష్కరించబట్టుకు ఒక విధంగా అది యోసేపునకు కష్టంగా ఉన్నది. సందేహం లేదు, గబ్రియేల్ యొక్క దర్శనం ఏమిటో ఆమె అతనికి వివరించింది. కాని మనం గమనించినట్లయితే అతను నడుపుచున్న అతని గుణశీలం మార్గంలో అతడు దాన్ని సందేహించాడు. ఇప్పుడు వారికి వివాహం కాకమునుపే ఆమె తల్లిగా మారింది, మరియు బైబిల్లో దానికి శిక్ష రాళ్లతో కొట్ల ద్వారా మరణమై ఉన్నది. ఒక వివాహం కాని స్త్రీ తల్లిగా మారినట్లయితే ఆమె రాళ్లతో కొట్టబడవలను. ఇప్పుడు వారికి వివాహం కాకమునుపే ఆమె తల్లిగా మారింది, మరియు బైబిల్లో దానికి శిక్ష రాళ్లతో కొట్టుడు ద్వారా మరణమై ఉన్నది. ఒక వివాహం కాని స్త్రీ తల్లిగా మారినట్లయితే ఆమె రాళ్లతో కొట్టబడవలను. ఇస్రాయేల్లో అక్కడ ఏ విధమైన వేశ్యాత్వం లేదు, అది బయటకు ఉంచబడింది. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో మనం కనుగొంటాము, అది దాన్ని మనకు చెబుతుంది. ఇప్పుడు తాను జరిగించిన ఒక కార్యమునకు యోసేపును మరియా ఒక కవచంగా వాడుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుచున్నది. కారణమేమనగా వివాహము కాకముందే ఆమె తల్లిగా కనపడినట్లయితే అప్పుడు ఆమె తప్పక రాళ్లతో కొట్టబడాలి. కాబట్టి ఆమె ఇప్పుడు ఎవరినైనా ఒక కవచంగా తనతో నిలబట్టుకు తప్పక కలిగి ఉండాలి. అది ఎంతో ఎక్కువగా ఆమె ఏమి చేయటం ప్రయత్నించినదో అది అలాగనే కనపడింది. కాని యోసేపు ఆమె యొక్క చక్కని పెద్ద నేత్రంలోను చూస్తున్నాడు. ఆమె చెబుతుంది, యోసేపు, గబ్రియేలు నాతో చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, మరియు నీవు గర్భము ధరించనయ్యున్నది పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది. అది దేవుడై ఉన్నాడు, అది దేవుని కుమారుడుగా పిలువబడబోచున్నాడు. యోసేపు దాన్ని నమ్మగోరి ఉన్నాడు, కాని అది చాలా అసాధారణముగా ఉన్నది. అలాంటివి ఎన్నడూ ఇంతకు మునుపు జరగలేదు. సరిగ్గా అది ఈ దినమున ఉన్నట్లుగా ఉన్నది. ఏదో ఒక విధమైన మార్గంలో ఆ అసాధారణమైన దాన్ని ప్రజలకు నేను చూపించినట్లు చేయగలిగినట్లయితే, దేన్ని గూర్చి అయినా అది వాక్యము ద్వారా గుర్తింపబడినట్లయితే, అప్పుడు అది ఏమయ్యున్నదో దాని యొక్క గుణశీలములు దాన్ని రుజువు చేస్తాయి. అది పనిచేయుచున్న దేవుడై ఉన్నాడు. యోసేపు తప్పక దీన్ని ఎరిగి ఉన్నాడు. ఒక కన్యక గర్భవతి అవుతుంది అనే మాటను యోసేపు తప్పక ఎరిగి ఉంటాడు. అయితే అతడు దాన్ని గూర్చి యథార్థంగా ఉన్నాడు. ఆమెను అవమానపరచనలక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. దాన్ని గూర్చి అతడు ఆలోచన చేయుచుండగా అప్పుడు ప్రభు యొక్క దూత కలలో అతనికి ప్రత్యక్షమైనాడు. ఎందుకు ఆయన కలలో ప్రత్యక్షమయ్యాడో మీరు ఎన్నడైనా ఆశ్చర్యపోతారు. ఆ దినముల్లో అక్కడ ప్రవక్తలు లేరు. వారి కళ ఎంతో సామాన్యంగా ఉన్నది, దానికి ఏ అనువాదమునూ అవసరం లేదు. ఆయన అన్నాడు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, అప్పుడు అది పరిష్కరించబడింది. చూడండి, రెండవదిగా ఆయన కళ్ళు అతని యొద్దకు వచ్చాడు. కాని మీరు చూడండి, అదేమనగా ఈ కన్యకయే గర్భము ధరిస్తుందని గుర్తింపు చేయుటకు ఇక్కడ ఏ ప్రవక్తయూ లేడు చూడండి. కాబట్టి అందుచేత ఆయన అతని కల్లో కనపడ్డాడు. కారణమేమనగా అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఒక మంచి మనిషి. ఆ మనిషి ఆ యుగము కొరకు పిలువబడి ఉన్నట్లయితే ఏ మంచి మనిషి యొక్కైనా ఏదో ఒక విధానములో దేవుడు అతని యొద్దకు వస్తాడని, ఆ యుగములో ఆయన కార్యములను ఆ మనిషితో గుర్తింపు చేసుకుంటాడని నేను నమ్ముతాను. ఇప్పుడు అది అసాధారణముగా ఉన్నది. వారు కనీసం దాన్ని గ్రహించలేకపోయారు. కానీ ఎల్లప్పుడూ ఆ యుగము కొరకు వాగ్దానం చేయబడిన వాక్యం ప్రత్యక్షమవుట అదంతా ఎంతో అసాధారణముగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొందరు ప్రజలు చుట్టూ వెళ్లి, సరే బాగుంది, ఇది అసాధారణముగా ఉంది, అది దేవుడై ఉన్నాడని అంటారు, ఇది అసాధారణముగా ఉంది. కానీ మీరు చూడండి, అది వాక్యము ద్వారా గుర్తింపబడవలసినది, మరియు వాక్యము దేవుడై ఉన్నాడు. చూడండి, అలాగైతే ఈ గుర్తింపు యొక్క గుణలక్షణము అది ఏమయ్యున్నదో దాన్ని గుర్తిస్తుంది. ఏలయనగా దేవుడు అది సంభవిస్తుందని చెప్పాడు, మరియు అది సంభవిస్తుంది. చూడండి, ఏది సంభవిస్తూ ముందుకు వెళుతున్నదో అది దాని యొక్క గుణలక్షణము ద్వారా అది దేవుని యొక్క వాక్యమయ్యున్నదని అది గుర్తించబడుతుంది. అంత్య దినముల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన దాన్ని చేశాడు. అది దేవుడై ఉన్నాడని దాని యొక్క గుణలక్షణములు దాన్ని గుర్తించినవి. చూడండి, అది ఎల్లప్పుడూ దానికయ్యేది గుర్తించబడుతుంది. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతిసారి అది తప్పని చెప్పినప్పుడు వాక్యము ఆ తప్పును దిద్దుచున్నది. నీవెనడైనా దాన్ని గమనించావా? అది నోహు దినముల్లో దేవుడు ఆకాశంలో నుండి వర్షమును తేవవచ్చున్నాడని ఆ శాస్త్రీయ యుగమును వాక్యము దిద్దియున్నది. చూడండి, వారందరూ ఐగుప్తులో స్థిరపడినప్పుడు అది మోషే అయి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము గుర్తింపబొట్టుకు వచ్చి ఉన్నది, మరియు వాక్య సత్యము తప్పును దిద్దుతుంది. నన్ను మిమ్మను ఒకటి అడగనివ్వండి. మనం ఇక్కడ కొంచెము లోతుగా వెళ్ళవచ్చు. సిద్ధాంతంపై నేను ఉపదేశమును తప్పక చేయకూడదు. కాని నన్ను ఒక విషయము మిమ్మను అడగనివ్వండి. యేసు వాక్యమై ఉన్నాడు, మనకది తెలుసు. అది అలాగయ్యున్నదని బైబిల్ చెప్పింది. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. ఆయన ఇంకను వాక్యమై ఉన్నాడు. అప్పుడు ఆయన తలంపులను వివేచించినప్పుడు అది తప్పక వాక్యమయ్యున్నదని వారు గుర్తించవలసినది. ఏలయనగా ఆయన దాన్ని చేస్తాడని దేవుని యొక్క వాక్యము చెప్పి ఉన్నది. ఆయన ప్రవక్త అయ్యున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆయన జన్మించినప్పుడు 12 ఏండ్ల వయసులో ఆయన పర్ణశాల పండుగకు వెళ్లి ఉన్నాడు. వారు పస్కా పండుగకు వెళ్లి ఉన్నారు. వారు తిరిగి వస్తూ ఉండగా మార్గములో 3 దినముల ప్రయాణం తరువాత వారు ఆయన్ని తప్పిపోయారు. బహుశా ఆయన వారి ప్రజల మధ్యలో ఉంటాడని గ్రహిస్తూ ఆలోచిస్తున్నారు. దాని నుండి మనము ఒక పాఠమును తయారు చేయవచ్చు. అది ఈ రోజున ఎంతో ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు మెథడిస్ట్ వారైన మీరు, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, కేథలిక్, మీరు ఎవరైనప్పటికీ చూడండి, మీరును అదే కార్యం చేస్తున్నారు. కొన్నిసార్లు ఆయన మన మధ్య లేనప్పుడు వెస్లీ గొప్ప ఉద్యమం కలిగి ఉన్నందువల్ల, లూథర్ గొప్ప ఉద్యమం కలిగి ఉన్నందువల్ల, లేక పెంతెకోస్త్ గొప్ప ఉద్యమం కలిగి ఉన్నందువల్ల ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడని మనం గ్రహించున్నాము. వారు ఆయన్ని వెదకటానికి వెళ్లారు. వారు ఆయన్ని ఎక్కడ కనుగొన్నారు? వారు ఆయన్ని ఎక్కడ తప్పిపోయారు? యెరూషలేములో. వారు ఆయన కనుగొన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చిన్న 12 ఏండ్ల వయసు గల బాలుడు. బహుశా ఎన్నడూ ఏ పాఠశాలలో ప్రవేశింపలేదు. ఆమె తల్లి నేర్పిన దానికంటే ఎక్కువగా, మరియు ఆయన ఇక్కడ ఆలయంలో ఉన్నాడు. దేవుని వాక్యమును గూర్చి యాజకులతో తర్కించున్నాడు. వారు ఈ బాలుని యొక్క జ్ఞానమును బట్టి ఆశ్చర్యపడ్డారు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మరియను దేవుని యొక్క తల్లి అని పిలుచు కేథలిక్ వారైన మీరు మిమ్మల్ని గూర్చి అగౌరవంగా మాట్లాడటలేదు. కానీ ఒక చిన్న పొరపాటును ఇక్కడ నన్ను మీకు చూపనివ్వండి. మరీపై సంఘము నిర్మింపబడినట్లయితే ఏమి సంభవించిందో గమనించండి. ఇప్పుడు ఆమె అక్కడికి వచ్చేలా అన్నది, ఓ నీ తండ్రి మరియు నేను నిన్ను కన్నీళ్లతో వెతికాము. ఆ ప్రకటనను గమనించండి. అప్పుడు ఆమె తన సొంత సాక్ష్యమును తప్పు అని ఖండించున్నది. ఆమె అన్నది, నీ తండ్రియు మరియు నేను కన్నీళ్లతో నిన్ను వెతికాము. ఆ వాక్యమును గమనించండి. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగురా. వాక్యము తప్పును దిద్దుటను గమనించండి. తిన్నగా ఆ యాజకుల ముందే ఆమె తన సాక్ష్యమును పాడు చేసింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినదని చెప్పింది. మళ్లీ ఇక్కడ యోసేపును ఆయన తండ్రి అని చెబుతుంది. ఆ వాక్యము ఎంత త్వరగా దాన్ని పట్టుకుందో చూడండి, ఆయన వాక్యమై ఉన్నాడు. మీకు తెలుసా, ఇప్పుడు 12 ఏండ్ల బాలుడు దాన్ని చేయగలడా? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఆ దినమునకు పలుకుబడిన మాటే ఉన్నాడు. కాబట్టి అందుచేత క్రీస్తులో దేవుని యొక్క గుర్తింపబడిన గుణలక్షణములనువి ఆయన తప్పును దిద్ది ఉన్నాడు. వారన్నారు, ఏమిటి, మేము మోసే శిష్యులము. చూడండి, ఆయన అన్నాడు, మీరు మోసే శిష్యులై ఉంటే నన్ను ఎరిగేవారు. అతడు నన్ను గూర్చి వ్రాశాడు. మోషే అన్నాడు, ప్రభు అయిన యెహోవా నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును, మీరు మోషేను ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉండేవారు. చూడండి, వాక్యము ఎల్లప్పుడూ ఆ దినము యొక్క తప్పును దిద్దుతుంది, కాని ప్రజలు దాన్ని నమ్ముటకు ఇష్టపడరు. వారు ఎల్లప్పుడూ అదే ప్రకారం వేలాడుచూ ఉంటారు. అయితే యేసు ఆయన తల్లిని దిద్ది ఉన్నాడు. ఆయన తల్లి పొరపాటులో ఉన్నది. కారణము, ఆమె ఇదివరకే ఆ బిడ్డను పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నానని చెప్పి ఉన్నది. మళ్లీ ఇక్కడ యోసేపు ఆయన తండ్రి అని ఆమె సాక్ష్యమును తబిబు చేస్తున్నది. ఇప్పుడు యోసేపు ఆయన తండ్రి అయి ఉంటే ఆయన తండ్రి పని మీద ఆ వడ్రంగి శాలలో ఆయన ఉండి ఉండేవాడు. కాని ఆయన తన తండ్రి పని మీద ఆ సంస్థలను గద్దిస్తూ ఆలయంలో ఉన్నాడు. చూడండి, 12 ఏండ్ల బాలుడు ఆయన తన తండ్రి పని మీద ఉన్నాడు. నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు తెలియదా? మీరు గమనించారా, యేసు సాతాను ద్వారా శోధించబడ్డాడు. ఆయన గుణలక్షణములను అక్కడ చూడండి. ఆయన శోధించబడుచుండగా ఆయన దేవుడుగా గుర్తింపబడ్డాడు. కారణమేమనగా ఆయన వాక్యంతో నిలిచి ఉన్నాడు. చూడండి, సాతాను అది ఎలాగూ రాయబడి ఉన్నది అన్నాడు. యేసు అన్నాడు, అది ఎలా కూడా వ్రాయబడి ఉన్నది. వాక్యముతో నిలబడి ఉన్నాడు. దేవుడు పూర్వకాలము నానా సమయములలో అని మనం చదువుతాం. దేవుడు నానా సమయములలో ఆ పూర్వకాలములలో నానా విధములుగా అనేక మార్గములలో తన్ను తాను ప్రవక్తలకు దర్శనముల ద్వారా గుర్తింపు చేసుకున్నాడు. అది ప్రవక్త యొక్క గుణలక్షణమై ఉన్నది. అదేమనగా ఆయన ముందుగా చెప్పిన సంగతులు సంభవించి ఉన్నవి. ఇప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడని అది ఆయన గుణలక్షణములు గుర్తింపై ఉన్నది. అలాగైతే ఆ దినం యొక్క వాక్యమును అనువాదము చేయుటకు అది ఆయనకు హక్కులనిచ్చి ఉన్నది. కారణమేమనగా దేవుని యొక్క వాక్యము ప్రవక్తల నొద్దకు వస్తుంది. అదే ఆయన ముందు చెప్పిన ప్రవక్త యొక్క గుణలక్షణం. బైబిల్ చెప్పి ఉన్నది, మీ మధ్య ఒకడు అతడు ఏం చెప్పాడో అది నెరవేరినట్లయితే అప్పుడు మీరు అతని మాట వినండి. కాని అది నెరవేరకపోయినట్లయితే అతన్ని నమ్మవద్దు, అతనికి భయపడవద్దు. నా వాక్యం అతనిలో లేదు, కాని అతని మాట నెరవేరినట్లయితే అప్పుడు నా మాట అతనిలో ఉన్నది. అదే అతని యొక్క గుర్తింపు. అదే ఒక ప్రవక్త యొక్క గుణలక్షణము. ఇప్పుడు పూర్వకాలములందు ఆ విధముగా ప్రవక్తలను పిలువబడు ఒక మనిషి ద్వారా దేవుడు ఒక మనిషికి తన్ను గూర్చిన గుణలక్షణం యొక్క గుర్తింపును చూపించాడు. ఇప్పుడు బైబిల్ దాన్ని చెప్పింది, పూర్వకాలముందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2 పేతుర్లో కూడా మనం చదువుతాము. అదేమనగా దేవుని వాక్యమంతయు సంపూర్ణముగా వారి ద్వారా వ్రాయబడింది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై బైబిల్ను వ్రాస్తారు. వారు ప్రవక్తలై ఉన్నారు. వాక్యము వారి యొద్దకు వచ్చి ఉన్నది, మరియు వారు దాన్ని వ్రాస్తారు. ప్రేరేపణ కింద వారు వాక్యమును వ్రాస్తారు. మొదటిగా వారు గుర్తింపబడిన ప్రవక్తలు. అప్పుడు వారు వాక్యం యొక్క ప్రేరేపణ వ్రాస్తారు, మరియు దైవిక ప్రత్యక్షత యొక్క అనువాదమును వారు కలిగి ఉన్నారు. కారణము, అది మనుషులో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ విధానములోనే తన గుణశీలం యొక్క గుర్తింపులో చూపించుకున్నాడు. వారి దర్శనములు సత్యమని రుజువు చేయబడ్డాయి. అది వారిలోని దేవుని యొక్క గుణలక్షణములు తను తాను ప్రజలకు తెలియపరుచుకొనుచున్నాడు. ఇప్పుడు ఆ విధానములోనే ఆయన క్రీస్తులో ఉన్నాడు. ఒక ప్రవక్త ఓ చిన్న భాగమై ఉన్నాడు. క్రీస్తు దేవుని యొక్క పరిపూర్ణత అయి ఉన్నాడు, మరియు దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణశీలములు ఆయన్ను గుర్తించినవి. ఎంత మట్టుకనగా ఆయన అన్నాడు, నేను నా తండ్రి యొక్క క్రియలు చేయని యెడల నన్ను నమ్మవద్దు. నేను నా తండ్రి యొక్క గుణలక్షణాలను కలిగి ఉండనట్లయితే నన్ను మరియు నా వాదనలను నమ్మవద్దు. నేను నా తండ్రి యొక్క గుణలక్షణము నాలో కలిగి ఉండకపోయినట్లయితే అప్పుడు నన్ను ఎంత మాత్రము నమ్మవద్దు. ఇప్పుడు ఆయన గుణలక్షణములు ఎన్నడూ మారవు. ఒక గొర్రెపిల్ల ఎలాగూ తన గుణలక్షణమును మార్చలేదో లేక మరేదైనా గాని దాని గుణలక్షణమును ఎలా మార్చలేదో అలాగునే దేవుడును ఎంతమాత్రము తన గుణలక్షణమును మార్చలేడు. కారణమేమనగా అది దాని యొక్క అసలైన స్థితిలో ఉన్నంత కాలము దాని అసలైన స్థితి. నీవు దేన్నైనా మార్చినట్లయితే అప్పుడు నీవు దాని అసలైన రూపం నుండి దాన్ని మార్చి ఉన్నావు. నీవు సరిగ్గా ఒక పందిని తీసుకున్నట్లుగానే ఆ పందిని నీవు కడిగి దాని బొటన వేళ్లకు రంగు వేసి స్త్రీలు చేసినట్లుగానే పెదవులపై రంగు వ్రాసి దానికి ఒక మంచి వస్త్రమును తొడిగి సిద్ధపరిచినట్లుగా మరలా ఆ ఆడుపంది బయటకు వదలండి, మరలా అది బురదలోనికి విడుతుంది. ఎందుచేత ఆమె ఒక పంది అయి ఉన్నది అంతవరకే. నీ తెలుసా, నీవు దాన్ని మార్చలేవని, ఒక గొరిపిల్ల దాన్ని చేయదు. అతడు కనీసం బురదలోనికి వెళ్ళడు. అతడు దానితో చేయనది ఏమీ లేదు. అది దాని యొక్క గుణలక్షణమై ఉన్నది. చూడండి, నీవు అతనికి అదే రకమైన బట్టలు వేసినను ఇంకను అది నిశ్చయముగా దాన్ని చేయదు. అతడు తప్పక దానిలోనికి వెళ్ళడు. బయటిది లెక్క కాదు, కాని లోపలదే ముఖ్యమయ్యున్నది. ఇప్పుడు సమస్త జీవమునకు మూలము దేవుడయ్యున్నాడు. దీన్ని గ్రహించుకులో తప్పిపోవద్దు. నాలో ఉన్న సమస్తమంతటితో మీరు దానిలో ఏదో చూడాలని తెచ్చుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి స్నేహితులారా, అది మీ మంచి కొరకయ్యున్నది, ఇది మీ కొరకయ్యున్నది. చూడండి, ఏదో ఇక్కడ కనపడటకు నేను వచ్చిండలేదు. వెళ్ళుటకు ఏ ఇతర స్థలము నాకు లేదని నేనిక్కడికి రాలేదు. నేనిక్కడికి వచ్చిన కారణమేమనగా నేనిక్కడికి రావాలని నాకు తోచింది. ప్రభువు నాకు అనుగ్రహించిన పరిచర్యను తప్పక ఇక్కడున్న ప్రజల మధ్య చూపాలి. నిజంగా దేవుడు ఏమై ఉన్నాడో మీరు చూడాలని తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాను. ఆయన యొక్క వాగ్దాన వాక్యమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాక్యమై ఉన్నాడు. మరియు ఆయన వాగ్దానము చేసిన గుణలక్షణముల ద్వారా ఆయన తను తాను గుర్తింపు చేసుకుంటాడు. వాక్యములోని ఒక నిర్ణీతమైన గుణశీలము ఒక నిర్ణీతమైన సమయంలో లేవలసి ఉన్నట్లయితే అప్పుడు తప్పక లేవలసిన వ్యక్తి ఏ గుణశీలముతో ఉండవలసినదో ఆ వ్యక్తి అతనేనని అది గుర్తింపు చేస్తుంది. ఆ కారణం బట్టి ఆయన ఏమై ఉండెనో ఆ రీతిగానే యేసు ఉండవలసి ఉండెను. వారు తప్పక దాన్ని చూసి ఉండవలసి ఉన్నది. ఆశ్చర్యం కాదు, వారు గుడ్డివారుగా ఉండిరి. అక్కడ చెప్పబడినదేమనగా ఆయన ఎన్నో అద్భుతములు చేసినప్పటికీ ఇంకొన్ని వారు ఆయన నమ్మలేకపోయారు. కారణమేమనగా యెషయా చెప్పాడు, వారు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు. చూడండి, ప్రతి యుగము ఆయన యుగం మాత్రమే కాదు, కాని ప్రతి యుగములో దేవుడు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడాడు. ఇంకను అది వారికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన గుణలక్షణములు ఎన్నడూ తప్పిపోవు, అవి ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాయి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన గుణలక్షణములు దేవుని యొక్క గుణలక్షణములు ఎన్నడూ తప్పిపోవు. ఒకవేళ అవి తప్పిపోతే అప్పుడు దేవుడు తప్పిపోయినట్లే. బైబిల్ చెప్పింది హెబ్రీ 13:8 అదే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. అందుచేత ఆయన మార్పు లేని దేవుడు. ప్రారంభంలో ఆయన ఎలాంటి గుణలక్షణములు కలిగి ఉన్నాడో ఆయన ఇంకనూ అదే గుణలక్షణములు కలిగి ఉన్నాడు. ఆయన పనిచేసిన ప్రతి మార్గములో ఎప్పుడైనా ఎనడైనా ఆయన ఏమి చేసినా ప్రతిసారి ఆయన ఒకే రీతిగా చేస్తాడు. ఆయన అలాగ చేయకపోయినట్లయితే ఆయన గుణలక్షణం మారి ఉన్నది. చూడండి, అప్పుడు అది దేవుడు కాని గుణలక్షణమును అది ప్రదర్శిస్తుంది. చూడండి, కాబట్టి అప్పుడు మనము ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. పౌలు చెప్పినట్లుగా బూర స్పష్టము గాని ధ్వని ఇవ్వనట్లయితే యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు? బూర స్పష్టము గాని ధ్వని ఇవ్వకపోయినట్లయితే, ఇప్పుడు బూర త్రిప్పుకొనుట అని తప్పక శబ్దం చేయవలసి ఉన్నట్లయితే అదే మనం తప్పక చేయాలి, త్రిప్పుకొనుట. ఒకవేళ బూర దాడికి సిద్ధపడుట అని శబ్దం చేసినట్లయితే అదే మనం తప్పక చేయవలసి ఉన్నది, దాడికి సిద్ధపడుట. అయితే బూర అనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యము. అది దేవుణ్ణి గుర్తింపు చేస్తుంది. అది పైకి వెళ్ళుటయా, కూర్చుండుటయా, త్రిప్పుకొనుటయా, చేతులను ఓటముగా పెట్టుటయా, లేక అది ఏమై ఉన్నప్పటికీ అది దేవుని యొక్క బోరధ్వని, ఒక స్పష్టము కాని ధ్వని. ఒక నిర్ణీత కార్యం సంభవిస్తుందని బైబిల్ చెప్పినప్పుడు ఎవరు అంటారు? ఓ, అది మరొక దినమునకు చెంది ఉన్నది. అప్పుడు అక్కడ స్పష్టము కాని ధ్వని ఉన్నది. అప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. ఏసన్నాడు, నా ప్రాణమును పెట్టుకు మరలా దాన్ని తిరిగి లేపుటకు నేను శక్తిని కలిగి ఉన్నాను. ఏ అస్పష్టమైన ధ్వని అక్కడ లేదు. ఆ స్త్రీ అన్నది మెస్సియా వస్తాడని మనకు తెలుసు, మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినట్లుగా ఈ విషయములను మాకు చెబుతాడు. ఆయన అన్నాడు, నేనే ఆయన్ను. ఏ అస్పష్టమైన ధ్వని లేదు, నేనే ఆయనను. ఆమెన్. వారన్నారు, మా తండ్రులు అరణ్యంలో మన్నాను తిన్నారు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాహారమును నేనే. ఏ అస్పష్టమైన ధ్వని లేదు, ఏదేను తోట నుండి నేనే జీవవృక్షమునయ్యున్నాను. ఏ అస్పష్టమైన ధ్వని దాన్ని గూర్చి అక్కడ లేదు. నిశ్చయముగా లేదు. దాన్ని గూర్చి ఏ అనిశ్చయత లేదు. ఆయన చేసిన సమస్తములో ఆయన స్పష్టంగా ఉన్నాడు. బైబిల్ అస్పష్టమైన ధ్వనించుటలేదు. అది ధ్వనించుటలో దేవుని యొక్క గుణలక్షణమును అది గుర్తించున్నది. పరిశుద్ధ యోహాను 10:37 యేసు అన్నాడు, నేను నా తండ్రి యొక్క క్రియలు చేయని యెడల అప్పుడు నేను నా తండ్రి యొక్క గుణలక్షణము నాకు లేదు. అప్పుడు మీరు నన్ను నమ్మవద్దు. అవే నాలోని ఆయన గుణలక్షణము గుర్తించున్నవి. కారణము తండ్రి వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరియు దేవుని యొక్క గుణలక్షణములు ఆయన వాగ్దానం ద్వారా ఆ యుగమునకు ప్రదర్శించబడను. ఇప్పుడు ఆయన మోషే కాలంలో జీవించి ఉంటే అది పనిచేసి ఉండేది కాదు. మోషే ఒకవేళ ఆయన కాలంలో జీవించి ఉంటే అది పనిచేసి ఉండేది కాదు. ఆయన నోవ కాలంలో జీవించి ఉంటే అది పనిచేసి ఉండేది కాదు. లేక నోహు ఆయన కాలంలో జీవిస్తే అది పనిచేసి ఉండేది కాదు. నోహు ఆ దినము యొక్క కార్యముల కొరకు ప్రవచించుండెను. ఆయన గుణలక్షణములు మరియు ఆయన చేసినది దేవుని యొక్క వాక్యముతో ఆయన్ను గుర్తించినవి. మోషే అదే చేసి ఉన్నాడు. ఇక్కడ యేసు వచ్చున్నాడు మరియు ఆ యుగమునకు వాగ్దానము చేయబడిన వాక్యము, వాక్యం యొక్క గుణలక్షణములు యేసు క్రీస్తును గుర్తించి ఉన్నవి. అది దేవుడై ఉన్నాడు. ఆమేన్. చివరి దినముల్లో సామాన్య ప్రజల్లో దేవుని ఆత్మ కృపరింపబడుట ప్రజలతో దేవుని యొక్క గుణలక్షణమును గుర్తించినవి. ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. అది వాక్యమయ్యున్నది. అది దాన్ని చేస్తుందని ఆయన చెప్పాడు. ఎవరును దాన్ని వెనుకకు తీసుకొనలేరు. ఆయన దాన్ని చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన కార్యములనియు అవే ఆయన చేసినవి. అది ఆయన గుణలక్షణమును గుర్తించినది. అవునండి, దాన్ని నమ్మవద్దు. నా గుణశీలము దేవునిది కాని యెడల నా వాదనలు నమ్మవద్దు. ఇప్పుడు యోహాను 12 గమనించండి, నాయందు విశ్వాసముంచువాడు నా గుణలక్షణమును నా గుర్తింపును కలిగి ఉంటాడు. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయి క్రియలు అతడును చేస్తాడు. క్రీస్తు యొక్క గుణలక్షణము ఆయనలో ఉన్నదని ఆయన యొక్క గుణలక్షణములను ప్రదర్శించున్నది. ఆమెన్. ఇప్పుడే నేను ఎంతో భక్తిపూర్వకమైన అనుభూతిని పొందుతున్నాను. నా గొంతు బొంగురు పోయినట్లయితే, అవునండి, ఓ అయ్యో చూడండి, దాన్ని గూర్చి అక్కడ ఏ పొరపాటునూ లేదు. ఆయన జీవము నాయందు విశ్వాసముంచువాడు నేను చేయి క్రియలు అతడును చేస్తాడు. చూడండి, అది గుణశీలమును గుర్తిస్తుంది. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. నా గుణలక్షణము నన్ను గుర్తింపునేళ్ల ఆయనలోని దేవుడు, అప్పుడు నన్ను నమ్మవద్దు. దానిలో ఆయన గుర్తింపబడతాడని కూడా ఆయన చెప్పాడు. అలాగైతే అదేమనగా అది ఆయన్ను గుర్తించని ఎడల ఆయన ఏమి చెప్తున్నాడో అది ఆయన కాదు. ఈ దినమున క్రీస్తు తను తాను గుర్తింపు చేసుకుంటున్నట్లయితే ఆయన క్రీస్తు అయ్యున్నాడని వాక్యమును నమ్ముతూ ఆయన గుణలక్షణము గుర్తిస్తుంది. యేసు వాక్యమయ్యున్నాడు కాబట్టి ఆయన వాక్యమును నమ్మవలసినది. బైబిల్లోని ఏ వాక్యమునైనా నిరాకరిస్తూ మనము క్రీస్తు వారమని ఎలా చెప్పగలము? నీలోని క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుడయ్యున్నాడు మరియు అది ప్రతి వాగ్దానమును ఆమెన్తో గుర్తులు పెడుతుంది. బైబిల్ చెప్పింది, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు వెంబడించును. దేవుని యొక్క ఆత్మ ఆమెన్ చెప్పింది. చూడండి, కాదు, అది మరొక యుగానికి అయ్యున్నది. అది శిష్యుల కొరకు మాత్రమే అని వారిలో ఏ ఒక్కరూ చెప్పరు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అతడు ప్రపంచంలో ఎక్కడ నమ్మినను ఈ సూచనలు అతను వెంబడిస్తాయి. అదే కార్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. గుణలక్షణములు గుర్తింపబడినవి. అది హెబ్రీ 1:1 తయారు చేస్తుంది. పూర్వకాలములు యందు దేవుడు ప్రవక్తల ద్వారా ఇతరులతో మాట్లాడిన దేవుడు పూర్వకాలములు యందు ఆయన చేసినట్లుగానే ఆయన చేసిన అదే గుణలక్షణము ద్వారా ఈ రోజున పునరుద్ధానుడై క్రీస్తును గుర్తింపు చేయుచున్నాడు. మీరు గమనించారా? దేవుడు ఎన్నడూ తన విధానమును మార్చడు. పాత బైబిల్ కాలంలో ఒక కలలు కనేవాడు ఒక కలను కన్నప్పుడు మరియు ఆ కల సత్యమో కాదో తెలుసుకుంటూ ఆ దేశంలో ఒక ప్రవక్త లేనప్పుడు వారు దాన్ని కనుగొంటుకు మరొక మార్గమును కలిగి ఉండిరి. ఆ కల కన్న వ్యక్తిని ఆ గుణశీలమును ఆలయంలోని తీసుకుని వెళ్లేవారు. అదే ఆ కొయ్యకు వేలాడదీయబడి ఉన్న ప్రధాన యాజకుడైన అహరోని యొక్క న్యాయ విధాన పథకము. అప్పుడు కలకన్న వ్యక్తి తన కలను దాని ముందు వివరిస్తాడు. అప్పుడు అది ఎంత చక్కగా వినబడినప్పటికీ లెక్క కాదు, అది ఎంత నిజముగా కనబడినప్పటికీ లెక్క కాదు. ఉరీము తమీముగా పిలువబడే ఆ రాళ్లలో సహజాతీతమైన వెలుగు ప్రకాశించిన ఎడల బైబిల్ పాఠకులైన మీకు తెలుసు. అప్పుడు అది ఎంత చక్కగా వినబడినప్పటికీ లెక్క కాదు, అది అలాగై ఉండలేదు. దేవుని యొక్క అసాధారణత, దేవుని యొక్క గుణలక్షణము, ఆ వర్తమానముతో ఆయన తను తాను గుర్తింపు చేసుకున్నట్లుగా సహజాత్యతముగా ఆయన గుణలక్షణములు ప్రదర్శించబడవలసినది. ఆమేన్. ఈ రాత్రి దాన్నే నేను చెప్తున్నాను. ఆ పాత ఉరీము తమ్మీము గతించిపోయినది, కానీ దేవుని యొక్క గుణలక్షణమును గుర్తింపు చేయు వాక్యము ఇంకనూ అక్కడ ఉన్నది. అదే మనం జీవించున్న గడియ వాగ్దానం. అది ఆయన ఒకే రీతిగా ఉన్నాడని తెలియచేస్తుంది. పూర్వకాలముల్లో చూడండి, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, యోహాను కాలం వరకు ఉన్న ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు, అప్పటి నుండి పరలోక రాజ్యము. గమనించండి, అయితే చివరి దినముల్లో ఆయన కుమారుడైన యేసు ద్వారా అప్పుడు చేసిన అవే కార్యముల గురించి మాట్లాడుచున్నాడు. పూర్వకాలము నానా సమయముల్లో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో అదే కార్యమును చేస్తున్నాడు. ప్రజలతో, తండ్రులతో తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుచున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపి ఉన్నాడు మరియు మళ్ళా ఆయన జీవించున్నాడు. ఆయన హృదయం యొక్క తలంపులను మరియు ఆలోచనలను వివేచించువాడై ఉన్నాడని మనకు ముందుగా కార్యములను తెలియచేయచ్చు. తను తాను గుర్తింపు చేసుకునిచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుచున్నాడు. లేఖనమును చెరపకూడదు, అది అక్షరాల. నేను ఇదివరకు చెప్పినట్లుగా ఈ వాక్యమును అనువదించుటకు దేవునికి ఏ అనువాదకుడు అవసరం లేదు. ఆయన తన సొంత వాక్యమును అనువదించును. ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది సంభవిస్తుంది, అదే దాని యొక్క అనువాదం. చూడండి, బాగుంది, దీని భావం అది అని నేను నమ్ముతాను అని ఏ ఒక్కరూ ఆయనకు అవసరం లేదు. దేవుడు తన సొంత అనువాదం ద్వారా దాన్ని గుర్తిస్తాడు. ఆ దినమునకు అది ఆయన వాగ్దానమైనట్లయితే లోదరు యొక్క వెలుగులో మనం జీవించలేము, వెస్లీ యొక్క వెలుగులో మనం జీవించలేము, వారి ఎవరి వెలుగులో మనం జీవించలేము. మనము తప్పక ఈ దినము కొరకు వాగ్దానం చేయబడిన వెలుగులో జీవించాలి. బహుశా మోషే ఐగుప్తుకు వెళ్లి, బాగుంది, మనము ఒక పెద్ద ఓడను నిర్మించబోతున్నాము అని ఉంటే, మనం ఈ దేశం నుండి తేలి ఆడుచు బయటకు వస్తాము, నైల్ నది పైకి రాబోచున్నదని అంటే, వారు గ్రంథపు చుట్టులో వెనుక చూసి అక్కడ అలాంటి వాగ్దానమే లేదు అనేవారు. అది సత్యము. కాని మీరు చూడండి, అతడు తనకై తాను దేవుని యొక్క ప్రవక్తగా గుర్తింపబడ్డాడు. ఏలైనగా అతడు ఏం చెప్పాడో అది నెరవేరింది. అప్పుడు అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్నాడని వారు ఎరిగిండిరి. ఫరో ఈట్లను కలిగి ఉన్నాడు, కాని మోషే వాక్యమును కలిగి ఉన్నాడు. కాబట్టి వారు సముద్రమునకు వెళ్లినప్పుడు ఈటలు సముద్రం కిందకు వెళ్లిపోయినవి, కాని మోషే సముద్రము గుండా ఈ వైపు నుండి ఆ వైపు వరకు ఆరిన నేల మీద ఇస్రాయేల్ ను తీసుకుని వెళ్లాడు. కారణమేమనగా అతడు వాక్యమును కలిగిండెను మరియు అతడు ఆ గడి యొక్క వాక్యమయ్యుండెను. మోషే ఆ గడియకు ప్రత్యక్షపరచబడిన వాక్యమయ్యున్నాడు. ఏలియా ఆ గడియకు ప్రత్యక్షపరచబడిన వాక్యమయ్యున్నాడు. క్రీస్తు ఆయన చేసిన వాగ్దానములకు ప్రత్యక్షపరచబడిన వాక్యమయ్యున్నాడు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు ఉంటాను, నేను చేయి క్రియలు మీరునూ చేస్తారు. ఆయన ఈ విషయములను వాగ్దానం చేశాడు. అది ఏమిటి? ఆయన అన్ని యుగముల్లో చేసినట్లుగా అది దేవుని యొక్క గుణలక్షణములు ఆయన వాక్యమును ప్రదర్శించుటే ఉన్నది. మలాకీ 4 ఆయన అన్నాడు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఆ దినము రాకముందు అతడు పిల్లల విశ్వాసమును తండ్రుల తట్టును తిప్పును. ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. యేసు అన్నాడు పరిశుద్ధ లూకా 17 సొదొమ దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని రాకడలోను మనుష్య కుమారుడు బయలుపరచబడబోవు దినమున జరుగును. సొదొమ దినముల వలె లోకము ఉన్నప్పుడు ప్రత్యక్షత దానికే ఇది విప్పబడుతుంది. అది ఎలాగుంటుంది? లేఖము యొక్క గుణలక్షణము నెరవేర్చబడి ఉన్నది. ఆయన గుణలక్షణము ద్వారా దేవుడు తను తాను గుర్తింపు చేసుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్న గుణలక్షణములు ఆయన దాన్ని విడిచిపెట్టలేదు. చివరి దినముల్లో తన కుమారుని ద్వారా ఆయన గుర్తింపు చేసుకున్నాడు. గమనించండి, దేవుడు దీన్ని ఎల్లప్పుడూ ఎలా చేస్తున్నాడో, ఆయన ఎన్నడూ ఆయన మార్గమును మార్చడు. సొదొమ దినముల్లో అక్కడ మనం మాట్లాడుచుండగా ఈ ముగ్గురు మనుషులు అబ్రహాముతో మాట్లాడి ఉన్నారు. అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచిన మనిషి, దేవుణ్ణి ఆయన వాగ్దానం తీసుకున్నాడు. ఆయన భార్య అయిన శారాకు 65 దేవుడు అతను పిలిచినప్పుడు అబ్రహాముకు 75, వారు ఒక బిడ్డను కలిగి ఉండబోతున్నారని ఆయన చెప్పాడు. అబ్రహాము శారా ద్వారా ఒక బిడ్డను కలిగి ఉంటాడు. అది కొంచెము వింతగా ధ్వనించవచ్చు, కానీ నేను ఊహిస్తాను ఆమె చిన్న మెత్తన బూట్లను మరియు పిన్నులను సమస్తం సిద్ధం చేసింది. కారణమేమనగా వారు ఈ బిడ్డను కలిగి ఉండబోతున్నారు మొదట 28 రోజుల తర్వాత. ఎందుకంటే అబ్రహాం శారాతో చెప్పి ఉంటాడు, ప్రియమైన దానా, నీకెలా ఉన్నది? ఏ భేదమునూ లేదు. దేవునికి మహిమ. ఎలాగైనా మనం దాన్ని పొందబోతున్నాము. నీకెలా తెలుసు? దేవుడు ఆ విధంగా చెప్పాడు. ఒక సంవత్సరం గడిచింది. ప్రియమైన దానా, నీకెలా ఉంది? ఏ భేదమునూ లేదు. ఎలాగైనా మనం దాన్ని పొందబోతున్నాము. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. 5 సంవత్సరాలు గడిచాయి. ప్రియమైన దానా, ఇప్పుడు నీకెలా ఉంది? ఏ భేదమునూ లేదు. ఎలాగైనా మనం దాన్ని పొందబోతున్నాము. దేవుడు ఆ రీతిగా చెప్పాడు. అది ఏమై ఉన్నది? అతడు దేవుని యొక్క వాగ్దానమును కలిగి ఉండెను. అతడు దేవుని నమ్మాడు. అతడు దేవుని వలె ప్రవర్తించాడు. అతడు దేవుని వాగ్దానమును పట్టుకుని ఉన్నాడు. 25 సంవత్సరములు గడిచాయి. ఆ మెత్తన బూట్లు పసుపు రంగుగా మారిపోయినవి. ఆమె ఇంకను వాటిని పట్టుకుని ఉన్నది. ఇప్పుడు అతడు వృద్ధుడయ్యున్నాడు, వంగిపోయి ఉన్నాడు, మరియు అతడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. శారా యొక్క గర్భము మృతతుల్యమైనది. అతడు నిస్సత్తువుగా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో వారున్నారు? అబ్రహామా, జనములకు తండ్రి, నీవెలా ఉన్నావు అని అతని యొక్క వేషధారులైన స్నేహితులు అంటున్నారు. బాగుంది, దేవునికి మహిమ, నేను చక్కగా ఉన్నాను. ఎలాగైనా మనము ఆ బిడ్డను కలిగి ఉండబోతున్నాము. ఎలాగనగా అతడు అవిశ్వాసం ద్వారా దేవుని యొక్క వాగ్దానమును సందేహింపలేదు, కానీ బలంగలవాడై దేవునికి స్తుతిని చెల్లించుండెను. ఎలాగనగా అతడు దేవుడు ఏం చెప్పాడో దాన్ని దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని దాన్ని సంపూర్ణంగా నమ్మి ఉన్నాడు. ఆమెన్. అక్కడే ఒక విశ్వాస యొక్క గుణలక్షణం ఉన్నది. నీ సంగతి ఏమిటి? అబ్రహాం యొక్క పిల్లల సంగతి ఏమిటి? మనము దేవుని యొక్క వాక్యంతో ఒక వాగ్దానముగా మనము దాన్ని నిజముగా నమ్ముచున్నామని మన గుణలక్షణములు మనకై మనలను గుర్తించుచున్నవా? లేక నీవు కేవలము తీవ్రత లేని వాడిగా ఇక్కడి నుండి అక్కడకు, అక్కడి నుండి ఇక్కడకు చుట్టూ దూకుచు దాన్ని గూర్చి తీవ్రత లేని వాడిగా ఊహిస్తావా? అలాగైతే మనము క్రైస్తవులము కాదు, మనం కేవలము నటించేవారము. కాని మనం నిజంగా వాగ్దానంతో నిలబడినప్పుడు చిన్నగా దాన్ని అక్కడికి లాగి దానితో నిలబడి ఉంటాము. అబ్రహాము దాన్ని చేశాడు. ఇప్పుడు మనం కనుగొన్నదేమంటే, ఒక రోజున 3 మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు. బైబిల్ ఇక్కడ ఏం చెప్పిందంటే, ఎండవేళ తప్పక మధ్యాహ్నమై ఉంటుంది. ఈ మనుషులు అక్కడికి నడిచి వచ్చి అతనితో మాట్లాడుచున్నారు. వారిలో 2 సొదొమకు వెళ్లారని మనం గ్రహించాము. మన రాత్రి దాని మీద మనం మాట్లాడదామని నేను నమ్ముతాను. వారిలో ఒకరు అబ్రహాముతో నిలిచి ఉన్నారు. అతనితో నిలిచి ఉన్న అతడు పిలిచిన ఈ మనిషిని, ఆ మనిషి ఏం చేశాడో గమనించండి. ఒకరు ఆయన ఎలోహిమ్మై ఉన్నాడని ఆయన గుణలక్షణముల ద్వారా గుర్తించబడ్డాడు. బైబిల్లోని మొదటి మాట ఎలోహిమ్మై ఉన్నది. ఆది యందు దేవుడు. ఇప్పుడు వేదాంత పండితులైన మీలో ఎవరికైనా తెలుసు, దేవుడు అనగా భావము హెబ్రీ భాషలో ఎలోహిమ్మై ఉన్నది. దాని భావము సర్వశక్తి గల దేవుడు, సర్వసమృద్ధి గలవాడు, తనకై తానుగా ఉన్నవాడు. ఎవరి నుండి ఏ సహాయం ఆయనకు అవసరం లేదు. ఎవరి అనువాదము ఆయనకు అవసరం లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. ఆయన సర్వసమృద్ధి గల దేవుడై ఉన్నాడు. సర్వాంతర్వ్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు ఆయన దేవుడై ఉన్నాడు. అక్కడ ఆయన ఉండెను. మరియు అబ్రహాము వాక్యమును పట్టుకుని ఉన్న ఈ పితరుడు ఈ తోటి వాని వైపు చూశాడు. ఈ తోటి వ్యక్తి తన వీపును గుడారం వైపు తిప్పి ఆయన అన్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది? అతడన్నాడు, ఆమె నీ వెనుక గుడారంలో ఉన్నది. ఆయన అన్నాడు, జీవము యొక్క కాలం ప్రకారము నేను నిన్ను దర్శించబోతున్నాను, మరియు నేను నీకు వాగ్దానం చేసిన కుమారుని నువ్వు పొందుతావు. శారా మాట విని నవ్వింది. అతనితో మాట్లాడుచున్న ఆయన వెనుక గుడారములో ఆమె ఏం చెప్పిందో చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఆది కాండంలో మీరు దాన్ని చదువుతారు. అప్పుడు మనము కనుగొన్నదేమనగా, ఈ మనిషి తను తాను గుర్తింపు చేసుకున్న తర్వాత అదేమిటి? హెబ్రీ 4:12 చెప్పబడింది, దేవుని వాక్యము రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది. ఇతడు ఒక మనిషి అయ్యున్నాడని అతడు ఎరిగిండెను. అతడు తప్ప ఆ దేశంలో ప్రవక్తలెవరూ లేరని అతడు ఎరిగిండెను. అందుచేత ప్రభు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చెను. అతడు ఒక ప్రవక్త అయ్యుండెను. ఇక్కడ ప్రవక్త యొద్దకు వాక్యం వస్తుంది. బాప్తిస్మ యోహానుతో అదే విషయము. అక్కడ 400 సంవత్సరం నుండి ఒక్క ప్రవక్త లేడు. నాకు గుర్తున్నది, బహుశా విశ్వాసంలో నాకు బాప్తిస్మ ఇచ్చిన పాత మిషనరీ బాప్టిస్ట్ బోధకుడైన వృద్ధుడైన డాక్టర్ డేవిస్ ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉండవచ్చు. అతడు నాతో వాదించేవాడు. అతడు అన్నాడు, బిల్లీ, ఇప్పుడు నీవు కేవలం ఒక చిన్న పిల్లవాడివి, నీవు తప్పక నా మాట వినాలి. నేనన్నాను, మంచిది డేవిస్ సోదరుడా, నేను వింటున్నాను. అతడు అన్నాడు, నీవు చూడు, యోహాను బాప్తిస్మ పొందలేదు, కాబట్టి అతడు బాప్తిస్మ ఇస్తున్నాడు, కానీ అతడు బాప్తిస్మ పొందలేదు. అతనికి బాప్తిస్మ ఇచ్చుటకు యోగ్యుడైన వారు ఎవరూ లేరు. అది మంచి బాప్టిస్ట్ వేదాంతము. యేసు ఇక్కడికి వచ్చినప్పుడు యోహాన్ అన్నాడు, నేను నీ చేత బాప్తిస్మ పొందవలసినది, నీవెందుకు నా ఎద్దుకు వస్తున్నావు? ఆయన అన్నాడు, అది అలాగును జరుగునిమ్ము, అది అలాగును జరుగునిమ్మని అతడు ఆయనతో అన్నప్పుడు, అప్పుడు యేసు యోహానుకు బాప్తిస్మిచ్చను. ఆయన నీళ్ల నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది, మరియు దేవుని ఆత్మ పౌరం వలె ఆయన మీదకు వచ్చుడు చూశాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని చెప్పాను. కాని డాక్టర్ డేవిస్ తో అసమ్మతిగా ఉండేటి కాదు, కానీ అతను తప్పు. చూడండి, యోహాను ప్రవక్త అయి ఉన్నాడు, మరియు వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త యుద్ధకు వస్తుంది. కాబట్టి వాక్యం శరీరదారిగా మారినప్పుడు ఎలాగైనా అది ప్రవక్త యుద్ధకు రావాలి. ఎలియనగా అతడు వాక్యమును గురించి సాక్ష్యమిస్తున్నాడు, మరియు అతని గుణలక్షణములే అతన్ని గుర్తించినవి. ఇక్కడకు వాక్యం వస్తుంది. ఇప్పుడు ఏమి సంభవించింది? యేసు యొక్క సముఖమునకు అతడు నడిచిన వెంటనే యోహాన్ అన్నాడు, నేను నీ వలన బాప్తిస్మం పొందవలసి ఉండగా నీవెలా నా యొద్దకు వస్తున్నావు? యేసు అన్నాడు, అలాగును కానిమ్ము. ఎలియనగా నీతి అంతయు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నది. యోహాను ప్రవక్త అయ్యున్నాడు, ఆయన వాక్యమయ్యున్నాడు, ఆయన బలియర్పణ అయ్యున్నాడు, ఆయన తన తొలి పరిచర్యలో ప్రవేశించుటకు సిద్ధపడి ఉన్నాడు, మరియు హాజరుపరచబట్టుకు ముందు బలియర్పణ కొడుగుబడవలసినది. మరియు యోహాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చాడు. ఎలియనగా అతడు ఎరిగి ఉన్నాడు, అలాగూ నీతి అంతయు నెరవేర్చుడు మనకు తగియున్నది, హాజరుపరచబట్టుకు ముందు బలియర్పణ కడగబడవలసినది. కాబట్టి యోహాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చి ఉన్నాడు. యేసు యోహానుకు బాప్తిస్మిచ్చుడు కాదు, యోహాను యేసుకు బాప్తిస్మిచ్చాడు. దాన్ని ఎలాగును కానిమ్ము. గమనించండి, ఇక్కడ అబ్రహాము ఉన్నాడు, మరియు అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్నాడు. ప్రభు యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చింది, అతడు ప్రవక్త అయి ఉన్నాడు. ఇక్కడ ఒక దేవుని వాక్యం వస్తుంది, ఆయన అతన్ని అబ్రహాం అని పిలిచాడు, అబ్రాము కాదు. కొన్ని దినములకు ముందు అతని పేరు అబ్రాము, అబ్రాము. ఇప్పుడు అది అబ్రహాం అయినది. అతని భార్య పేరు శారా. ఇప్పుడు శారా SARAH, SARRA కాదు, శారా అబ్రాము కాదు, ABRAM. ఇప్పుడు అబ్రహాము ABRAHAM, అబ్రాము అబ్రాము కాదు, అబ్రహాము ABRAHAM అని ఆయన పిలిచినప్పుడు ఈ మనిషి తను తాను గుర్తింపు చేసుకున్నాడు. ఓ అయ్యో, ఎలోహిం అని అబ్రహాం అన్నాడు. అక్కడ ప్రవక్త మరియు వాక్యము ఏకముగా ఉన్నారు, రెండు గుణలక్షణములు గుర్తింపబడినవి. ఎలోహిం, ఆయన అన్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడా? ఆమె నీ వెనుక గుడారంలో ఉన్నది అని అన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగించబడింది. ఎలోహిం, అబ్రహాము ఆయన్ను సర్వసమృద్ధి గలవాడు, సర్వశక్తి మంతుడు, సర్వశక్తి గలవాడని పిలిచాడు. ఈ భూమి మీద ఉండగా యేసు అన్నాడు, ఎలోహిం చేసిన అదే కార్యమును ఆయన చేశాడు. ఆయన దేవుడై ఉన్నాడని అది ఆయన యొక్క గుణలక్షణమును గుర్తించినది. ఆయన అన్నాడు, దానికి ముందు ఈ చివరి దినముల్లో మనుష్య కుమారుని రాకడ వద్ద ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఇదే మాదిరి సొదొమలో ఉన్నట్లుగా అస్తమించుట ఆయన ప్రజల మధ్యలో ఎలోహిం సర్వశక్తి గల దేవుడు. దాన్నే లేఖనం చెబుతోంది, ప్రజల మధ్యలోని ఎలోహిం. ఎలయనగా 40 సంవత్సరముల నుండి మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మనిస్తున్నాడు ఎలోహిం దేవుడు మరియు సంఘం. చూడండి, అబ్రహాము ఒక సూచన చూశాడు, మరొక పిలుపు, ఒక సూచన, ఒక పిలుపు, ఒక పిలుపు, ఒక సూచన. ఆ వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే అతడు చూచిన చివరి సూచన, వాగ్దాన కుమారుడు రంగం మీదకి రాకముందు దేవుడు చివరిగా దర్శించుట ఎలోహిం మానవ శరీరంలో ఉన్నాడు. అప్పుడు వాగ్దాన కుమారుడు వచ్చాడు. అబ్రహాం యొక్క సంతానము వాగ్దాన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నది. వారు సూచనలను చూస్తున్నారు, పరిశుద్ధాత్మ కుమరించబొట్ట, భాషలతో మాట్లాడుట, దైవిక స్వస్థత మొదలగునవి. కాని మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు ఎలోహిం అబ్రహాం యొక్క రాజసంతానమునకు తిరిగి వస్తాడు, మరియు ఆ దినమున చూపిన అదే కార్యమును చూపుతాడు. ఆమెన్. ఎలోహిం అది అప్పుడు జరిగినట్లుగా, ఎందుచేత అది దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది. ఇప్పుడు క్రీస్తు దేవుడై ఉన్నట్లయితే కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎలయనగా నేను మీతోనూ మీలోనూ యుగ సమాప్తి పర్యంతం ఉంటాను, నేను చేయి క్రియలు మీరునూ చేస్తారు, అది లోకా 17వ అధ్యాయంలో యేసు అన్నాడు, మంచిది ఇవి చివరి దినములను నమ్ముతూ మనం చూస్తున్నప్పుడు ఈ అస్తమించుటను మరలా మనం చూస్తాము. అందుచేత హెబ్రీ 1:1 పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో మృతుల్లో నుండి తన కుమారుని పునరుద్ధానమును గుర్తింపు చేస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న అదే గుణలక్షణమును సంగమునికిచ్చుడు ద్వారా హెబ్రీ 13:8 ఖచ్చితంగా సత్యముగా చేర్చున్నాడు. దానిలో నుండి ఏ ఈకలు బయటికి లాగలేవు. అవి పక్షిరాజు యొక్క ఈకలు, అవి గట్టిగా నిలిచి ఉంటాయి. కారణము అది పరలోక పక్షి అయి ఉన్నది. పక్షిరాజు ఆహారమును అవి భుజిస్తాయి. ఇప్పుడు మనం దాన్ని గమనిస్తాము. పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా ఆయన మృతుల్లో నుండి లేపుటు ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో ఆయన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ 2000 సంవత్సరముల తర్వాత అదే యేసు, ప్రవక్తల్లో ఒకడు కాదు, మన మధ్య ఆయన ఉన్నాడు. యేసు హల్లెలూయా, పునరుద్ధానుడైన దేవుని యొక్క కుమారుడు. ఒక దినమున యేసు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు ఒక సూచన కొరకు వెతుకుతున్నారు, మరియు వారు ఒక సూచన పొందారు. వ్యభిచారులైన చెడ్డతరం వారు, ఇప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు లోకము మరి ఎక్కువ వ్యభిచారము దుర్మార్గంతో ఉన్నది. యోనా దినములో జరిగినట్లుగా, యోనా 3 రాత్రింబవళ్లు తిమింగలము కడుపులో ఉన్నట్లుగా మనుష్య కుమారుడును అలాగనే తప్పక భూగర్భములో 3 రాత్రింబవళ్లు ఉండవలసినది. అలాగైతే ఒక వ్యభిచారులైన చెడ్డతరము ఒక సూచన పొందవలసినది. ఏ రకమైన సూచన? ఒక పునరుద్ధానం యొక్క సూచన. మరియు 2000 సంవత్సరముల తర్వాత ఈ దినమున మనము కలిగి ఉన్నాము. ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడు. ఆయన మన మధ్య ఈ రాత్రి ఉన్నాడు. దేవుని యొక్క గుణలక్షణముల ద్వారా తను తాను గుర్తింపు చేసుకునిచున్నాడు. ఆయన చేస్తానని వాగ్దానం చేసిన ఈ దినమున వాక్యమును ప్రత్యక్షపరుచున్నాడు. ఆమెన్. అక్కడ వాక్యం ఉన్నది. ఇప్పుడు మీరందరూ సూచన నమ్ముతారా? తరువాత విషయం ఏమనగా, చివరి దినముల్లో ఆయన యొక్క కుమారుని ద్వారా ఆయన గుర్తింపు చేసుకోవటం. గమనించండి, పూర్వకాలం దేవుడు మోషేతో మాట్లాడాడు. ద్వితీయోపదేశ 18:15 అన్నాడు, ప్రభువైన యెహోవా నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. ఇప్పుడు గమనించండి, అది వాక్యమయ్యున్నది, అది వాక్యమయ్యున్నది, అది దేవుడై ఉన్నాడు. అది మోషే కాదు, అతడు ఒక మనిషి. మోషే దాన్ని ఎలా తెలుసుకునగలడు? కాని దేవుడు మోషే ద్వారా మాట్లాడుచు దీన్ని చెప్పాడు. నీవు దాన్ని నమ్ముతావా? మంచిది. ఇప్పుడు యేసును గమనించండి. ఎలా ఆయన గుణలక్షణములు వాక్యమును సత్యమని గుర్తించి ఉన్నవో ఆయన నిశ్చయముగా గుర్తించబడ్డాడు. ఆయన ఎలా ఉంటాడని మోషే చెప్పాడో ఆయన ఈ గుణలక్షణముల ద్వారా గుర్తించబడ్డాడు. ఈ దినమున వారిలో అనేకులు ఒక గొప్ప నాయకుని వారు చూడాలనుకుంటారు. ఓ, ఈయన డాక్టర్, PhD, ఫలానా ఫలానా అంటారు. ఆయన హార్ట్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన వ్యక్తి, లేక అతడు ఏదో ఒక గొప్ప స్థలం నుండి వచ్చిన వ్యక్తి అని అంటారు. అది దేవుని యొక్క గుర్తింపు కాదు. లేదు లేదు, దాన్ని గూర్చి ఒక్క సంగతి లేదు. దేవుణ్ణి గుర్తింపు చేసేది వాక్యమయ్యున్నది. చూడండి, యేసు ఒక వేదాంత పండితుడు కాదు, లేక ఒక యాజకుడు కాదు, లోకమునకు ఒక బోధకుడు కాదు. ఆయన లోకమునకు ఒక ద్రోహిగా ఉన్నాడు. కాని దేవుడు ఆయన ద్వారా తన వాక్యమును రుజువు చేర్చున్నాడు. అది ఆయన్ని ఇమ్మానుయేలుగా చేసింది. అదే ఆయన యొక్క గుర్తింపు అయ్యున్నది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమి చేస్తానని మోషే ద్వారా పూర్వకాలం ముందు చెప్పి ఉన్నాడో దాన్నే ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేతురును కలుసుకున్నప్పుడు గమనించండి, మొన్నటి దినమున మనము చిత్రీకరించినట్లుగా ఆయన పేతురును కలుసుకున్నప్పుడు అతడు ఏమై ఉన్నాడు ఆయన చెప్పాడు. ఈ సూచన పేతురుకు ఆయన మెస్సీయా అయి ఉన్నాడని వాదనను గుర్తించినది. ఏలైనగా వాక్యం చెప్పింది, ప్రభు అయిన యెహోవా ఒక ప్రవక్తను లేపుతాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి పేతురు వచ్చాడు. అప్పుడు అతడు సీమోన్ అయి ఉన్నాడు. యేసు అతని వైపు చూసి ఇలా అన్నాడు, నీ పేరు సీమోన్, నీవు యోనా కుమారుడు. అది క్రీస్తు యొక్క గుణలక్షణమును మోషే చెప్పిన వాగ్దాన వాక్యంగా ఉంటాడని అది గుర్తించింది. యేసును మెస్సయాగా ఆ సూచన గుర్తించినదని పేతురు గుర్తుపెట్టాడు. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. చివరి దినముల యొక్క అభిషేకం నతానియేలు కూడా గుర్తుంచుకోండి, సిమోను పేతురని ఆయన చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నతానియేలును గమనించండి, అతడు ఏం చేశాడో ఆయన చెప్పి ఉన్నాడు. నేను చూసినప్పుడు నీవు ఒక చెట్టు కింద ఉన్నావు, అది మెస్సయాను గుర్తించింది. అతడు అన్నాడు, నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేల్ రాజు. ఆయన మెస్సయా అయి ఉన్నాడని వాగ్దాన వాక్యం యొక్క గుణలక్ష్యముల ద్వారా గుర్తింపబడ్డాడు. ప్రభువైన యెహోవా ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. ఆ బావి దగ్గర ఉన్న చిన్న స్త్రీ, ఆమె ఏమై ఉన్నదో ఆయన చెప్పాడు, మరియు అది వాగ్దానం చేయబడిన మెస్సయాగా గుర్తించింది. చూడండి, ఆయన గుణశీలము, ఆయన గుణలక్షణములు, వాక్యము గుర్తింపబడింది, వాక్యము దేవుడై ఉన్నాడని ఆయన గుణలక్షణములు చూపుతున్నవి. కాబట్టి అది దేవుడు క్రీస్తులో గుర్తించబట్టే అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని గమనించండి, కనిపెట్టండి. పేతురుకు అతని పేరును పిలుచుడు ద్వారా ఆయన గుర్తింపబడ్డాడు. అతడు ఏమి చేశాడో చెప్పుడు ద్వారా ఆయన నతానియలు గుర్తింపబడ్డాడు. ఆమె ఎవరో, ఆమె ఏమి చేసిందో, ఆమె ఏమై ఉన్నదో చెప్పుడు ద్వారా ఆయన ఆ స్త్రీ ద్వారా గుర్తించబడ్డాడు. ఆమె ఏమై ఉన్నదో చెప్పుడు ద్వారా ఆ స్త్రీ ద్వారా ఆయన గుర్తించబడ్డాడు. అది మెస్సయా యొక్క గుణలక్షణమై ఉన్నదని ఆయన తన మెస్సయా గుణలక్షణం గుర్తింపు చేసుకున్నాడు. ఆ చిన్న స్త్రీ వైపు చూడండి, ఆమె దాన్నే చెబుతుంది, అయ్యా నీవు ఒక ప్రవక్తమని గ్రహించున్నాను. ఎన్నో వందల సంవత్సరం నుండి మాకు ప్రవక్త లేడు. మేము ఎన్నో సంఘములను కలిగి ఉన్నాము, ఎన్నో వివాదములు, సంఘ శాఖలో భేదములున్నవి, కానీ ఎన్నో వందల సంవత్సరం నుండి మాకు ఒక ప్రవక్త లేడు. మెస్సయా వచ్చినప్పుడు ఇదే ఆయన్ను గుర్తిస్తుందని మాకు తెలుసు. ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్ను, దాన్ని గూర్చి అస్పష్టమైనదేదియూ లేదు, నేనే ఆయనను. అది ఆయన్ను గుర్తించినది. రక్తస్రావము గల స్త్రీ ఆయనను వాక్యంగా గుర్తించింది. ఎలా? ఆమె విశ్వాసం ఆయన్ను తాకినప్పుడు ఆయన ఏమి చేశాడో దాని ద్వారా ఆయన చుట్టూ తిరిగి నన్ను ఎవరు ముట్టారన్నాడు. ఏదో సంభవించిందని ఆయన ఎరిగను. అది యేసును మెస్సయాగా గుర్తించింది. ఆమె దాన్ని నమ్మింది, మరియు ఆమె అన్నది, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినట్లయితే నేను స్వస్థపడతాను. ఆమె ఆయన్ని ముట్టిన వెంటనే ఆయన వెనుకకు తిరిగి అన్నాడు, నన్ను ఎవరు ముట్టారు? వారందరూ దాన్ని నిరాకరించారు, కాని ఆయన మెస్సయా గుణ లక్షణములు. ఆమెన్. మీరు దాన్ని చూస్తారని నేను నమ్ముతాను. సంగమా, వినండి, మనం ముగించుచుండగా ఆమె ఆయన్ని అక్కడ ముట్టింది. అక్కడ వందల మంది ఆయన్ని ముట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. పేతురు సైతము ఆయన్ని గద్దించి, బాగుంది, అందరూ నిన్ను ముట్టుచున్నారు. ఆయన అన్నాడు, అవును, ఎవరో నన్ను ప్రత్యేకంగా ముట్టారు. అదే భేదము, ఆ విశ్వాసపు తాకుడు. చూడండి, ఆయన అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు, అది ఒక భిన్నమైన తాకుడు. నేను బలహీనమయ్యాను, నా నుండి బలం వెళ్లిపోయింది, శక్తి నాలో నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు మరొక మాటలో ఆయన సొంత శిష్యులు సైతము అంటున్నారు, నీవు ఒక విధమైన అభ్యంతరకరమైన వ్యక్తిగా ఉన్నావు, ఎందుకంటే ప్రజలందరూ నిన్ను తాకుచున్నారు. ఇప్పుడు ఆయన గుణలక్షణములను గమనించండి. ఆయన చుట్టూ తిరిగి జన సమూహం గుండా చూశాడు. ఆయన తిన్నగా బయట ఆమెను గుర్తించాడు. ఇక ఎంతమాత్రం ఆమె తను తాను దాక్కోనలేకపోయింది. ఆమె స్థితిని గుర్చి ఆయన ఆమెతో చెప్పేలా అన్నాడు. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. దీన్ని బట్టి ఆమె ఎరిగి ఉన్నది. అది హెబ్రీ 4:12. వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను వివేచిస్తుంది. ఆయన గుణలక్షణము వాక్యంగా ఉంటుందని గుర్తించబడింది. దేవుని వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆమెన్. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న పునరుద్ధానుడైన యేసు ఈ రాత్రి మన మధ్య జీవించున్నాడని, అదే ఈ రాత్రి ఆయనను గుర్తించున్నదని నేను తలస్తాను. ఇప్పుడు హెబ్రీ 13:8 సత్యమై ఉన్నది. అప్పుడు చేసినట్లుగా అదే విధానములో ఆయన గుణలక్షణం ఆయన్ని గుర్తిస్తుంది. పునరుద్ధానం తర్వాత క్లియోపా మరియు వారి వైపు చూడండి. ఆయన సిలువేయబట్టుకు ముందు సరిగ్గా చేసి ఉన్నట్లుగానే రొట్టెను విరుచుడు ద్వారా ఆయన తను తాను గుర్తింపు చేసుకున్నాడు. అది ఆయన గుణలక్షణమును గుర్తించి ఉన్నది. ఏలయనగా ఆ మార్గంలోనే ఆయన దాన్ని చేశాడు. ఇప్పుడు ఈ రాత్రికి ఆయన ఇక్కడ ఉన్నట్లయితే ఎలా ఆయన తను తాను గుర్తింపు చేసుకుంటాడు? సరిగ్గా ఆయన నిన్న చేసి ఉన్నట్లుగానే. ఏలయనగా ఆయన నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అదే ఆయన సూచన అయినది. హెబ్రీ 4:14-15 ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడని చెబుతుంది, మరియు మన బలహీనతల ద్వారా మనం ఆయన్ని తాకవచ్చును. ఇప్పుడు తిన్నగా ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము తర్వాత, ఆయన ఆరోహణము తర్వాత, ఆమెన్, ఆయన ఇంకను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మన బలహీనతల ద్వారా మనం ఆయన్ని తాకవచ్చును. ఆమెన్. దానిని నమ్ము. ప్రతి పురుషునికి మరియు ప్రతి స్త్రీకి తిన్నగా ఆయన అదే అయి ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన సదాకాలము జీవించును. నీవు దాన్ని నమ్ముతావా? ఆయన భూమి మీద జీవించినప్పుడు ఉన్నట్లుగానే ఆయన గుణ లక్షణములు ఎడతెక్కకుండా గుర్తించబడతాయి. పరిశుద్ధాత్మ యొక్క రూపంలో ఈ రాత్రి ఆయన ఇంకనూ జీవించున్నాడు. ఆయన సదాకాలం జీవించును. ఆయన ఇంకనూ జీవిస్తున్నట్లయితే సరిగ్గా ఎల్లప్పుడూ అది చేసినట్లుగానే ఆయన గుణ లక్షణములు ఆయన్ని వెంబడించును. ఈ రాత్రి నేనెంతో కృతజ్ఞుడు. అదేమనగా, పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ చివరి దినముల్లో ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుచున్నాడు. అయ్యో, నేనింత దీర్ఘంగా మాట్లాడానని నాకు తెలియదు. దాన్ని గూర్చి నేను మర్చిపోయాను. నన్ను మన్నించండి, నేను ముగిస్తాను. మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, గొప్ప దయగల దేవా, ప్రభువా, నేను బహుశా ఎక్కువ మాట్లాడవచ్చు. దేవా, నేను ఎక్కువ మాట్లాడినట్లయితే నన్ను క్షమించమని ప్రార్థిస్తాను. కాని దేవా, నేను ఏం చెప్పానో దాన్ని బట్టి నేను క్షమాపణ అడగలేను. నీ వాక్యంలో సరిగ్గా నీవు ఏం చెప్పావో నేను దాన్నే చెప్పాను. ప్రభువా, నీ నుండి సరిగ్గా వచ్చే ఒకటి లేక రెండు మాటలు బహుశా ప్రతి ఒక్కరూ దాన్ని ఇక్కడ చూసుదురుగాక. నీవు ఇంకనూ మా యొక్క గొప్ప ప్రధాన యాజకుడు అయి ఉన్నావని చూసినప్పుడు ఈ వ్యాధిగ్రస్తులు స్వస్థపడుదురుగాక. తరువాత ఈ కొద్ది నిమిషంలో ఈ వర్తమానము తిరిగి యథార్థంగా జీవింపు చేయము. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని నేను నీ వాక్యం ద్వారా ఏం చెప్పానో ఈ రాత్రి నీ గుణలక్ష్యములు మా మధ్య గుర్తింపబడనిమ్ము. ఏలైనగా యేసు నామములో దాన్ని మేము అడుగుతున్నాము. ఆమెన్. ఇప్పుడు ఒక క్షణము, నాకు కొంచెం ఆలస్యమైంది. అయితే ఇంకా కొంచెము ఓ చిన్న ప్రార్థనా వరుస కొరకు 15 లేక 20 నిమిషాల పాటు మీరందరూ సహించాలి. మీరు సహించగలిగినట్లయితే మీ చేతులను ఎత్తండి. మంచిది, మీకు వందనములు. 9:30 గంటలకు మిమ్మల్ని బయటికి విడిచిపెడతానని నేను వాగ్దానం చేశాను. ఇప్పుడు అది సమయమై ఉన్నది. ఇప్పుడు ఇంకా 20 నిమిషాలున్నది. తిన్నగా నేను త్వరపడతాను. ఏ ప్రార్థనా కార్డులు ఈ రోజు వారు బయటకిచ్చారు? ఓ సంఖ్యతోనా? గత రాత్రి మనము ఏ సంఖ్య దగ్గర ప్రారంభించాము? 1? అవును. తరువాత గత రాత్రి పరిశుద్ధాత్ముడు నిన్న ఏమి చెప్పబడిందో నేను తిరిగి దాన్ని వింటున్నాను. వారిలో కొందరు ఫ్రెంచ్ పేర్లను కలిగి ఉన్నారు. నేను చేయగలిగే ఒకే మార్గము అది పరిశుద్ధాత్ముడు. కొంచెం కనిపెట్టి చూడండి. చూడండి, కొన్నిసార్లు నీవు దర్శనం చూసినప్పుడు అది మళ్లీ చుట్టూ త్రిప్పబడి తప్పక అనువదించబడాలి. అది అనువదించబడి ఉన్నది. ఒక దర్శనము, మీరు ఒక గొర్రెను చూసినట్లుగా అది భావము గురిబొచ్చయ్యున్నది. చూడండి, నీవు దాని యొక్క అనువాదమును కూడా కలిగి ఉండవలసి ఉన్నావు. చూడండి, ఆ దర్శనము చుట్టూ తిప్పి దాన్ని అనువాదం చేయాలి. గత రాత్రి నేను గమనించాను, నేను ఆ ఫ్రెంచ్ పేర్లను అనువదించలేను. నేను వాటిని అక్షరములను ఉచ్చరించవలసి ఉన్నది. ఆఫ్రికా దేశంలో ఉన్న ఆదిమవాసులు మరియు అన్యులు మరియు వారి సంగతులు తిన్నగా పేర్లను బయటకు ఉచ్చరించవలసి ఉన్నది. వారెవరో వారికి చెప్పండి. వారి భాషలోనే ఉన్నట్లుగా ఉచ్చరణ చేయబడింది. నీవు దాన్ని ఉచ్చరించగానే అది ఏమై ఉన్నదో వారు తెలుసుకుంటారు. కాని మీరు చూడండి, ఆయనకు అన్ని భాషలు తెలుసు. ఆయన నిత్యుడైన దేవుడయ్యున్నాడు. ఈ రాత్రి మనము 75 నుండి 100 వరకు ఓ సంఖ్యతో ప్రారంభిద్దాము. అది ఓయేనా? అతడు చెప్పింది అదియేనా? ఓ, అవును. మంచిది. 75 నెంబర్ కార్డును ఎవరు కలిగి ఉన్నారు? దాన్ని మనం చూద్దాం. ఓలో 75 ప్రార్థనా కార్డు, దాన్ని మనం చూద్దాం. ఓలో ప్రార్థనా కార్డు మీ చేతులను ఎత్తండి. ఎవరు దాన్ని కలిగి ఉన్నప్పటికీ ఓ, అవును. మంచిది, తిన్నగా ఈ పైకి రండి. 75, 80, 85, 90, 95, 100. మీరు రాగలిగితే ఈ దారి గుండా రండి. తిన్నగా ఇక్కడ వరుస కట్టండి. ఏలయనగా, మనకు సమయం లేదు. మీరు దాన్ని సరిగ్గా చేస్తారని నేను నమ్ముతాను. మీ యొక్క ప్రార్థనా కార్డు వైపు చూడండి. మీ యొక్క పొరుగువారి ప్రార్థనా కార్డు వైపు చూడండి. ఎవరైనా కుంటివారు ఉన్నట్లయితే తిన్నగా వారిని ప్రార్థనా వరుసలోకి నడపండి. కాబట్టి వారికి ఓ కార్డు ఉన్నట్లయితే సరిగ్గా ఓ 75. మీరు కోరినట్లయితే 75 నుండి 100 వరకు వరుస కట్టండి. మీరు మిద్దుల మీద ఎక్కడ ఉన్నప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మరియు తిన్నగా క్రిందికి రండి. మీరు కోరినట్లయితే సమయం పొదుపు చేయుటకు ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వరుసలోనికి రండి. ఇక్కడ ఉన్న మిగిలిన వారు మీ ప్రార్థనా కార్డు లేకపోయినట్లయితే మీ చేతులను ఎత్తి ఇలా చెప్పండి, బ్రెనహాం సోదరుడా, నాకు ప్రార్థనా కార్డు లేదు కాని నేను నమ్ముతున్నాను. మీ చేతులను ఎత్తండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు ప్రధాన యాజకుని గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. మన బలహీనలతో మనం ఆయన తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన యెహోవా ఈరే. యెహోవా తన కొరకు బలి అర్పణ సిద్ధపరచుకున్నాను. ఆయన యెహోవా రాఫా. నీ వ్యాధులన్నింటినీ స్వస్థపరచు యెహోవా నేనే. మీరు దాన్ని నమ్ముతారా? ఆయన యెహోవా మనస్సే. ఆయన ఇంకనూ కేడము డాలు మన సమాధానము మంచిది. యెహోవా యొక్క విమోచన నామములన్నీ యేసుకు అన్వయించబడతాయని ఎంతమంది నమ్ముతారు? నిశ్చయముగా ఆయన అలాగున ఉండవలసినది. ఎందుకు? అవి వేరు చేయబడినవిగా ఉన్నాయి. అందుచేత ఆయన అవన్నీగా ఉండవలసి ఉన్నాడు. ఆయన ఇంకను యెహోవా యీరే అయితే ఆయన యెహోవా రాఫా అయి ఉన్నాడు. ఆయన యెహోవా యీరే అయి ఉన్నట్లయితే ఆయన యెహోవా యీరే. రక్షణ కొరకు యెహోవా బలి అర్పణను సిద్ధం చేశాడు. అప్పుడు ఆయన యెహోవా రాఫా, మన రోగములన్నింటినీ బాగు చేయవాడు. ఆమెన్. స్వస్థత దేవుని ద్వారా మాత్రమే రాగలదు. మంచిది. ప్రజలు వరుస కడుతూ ఉండగా వారెవరో మరియు నాకు వారేమై ఉన్నారో చూచుటకు నాకు సమయం లేదు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరుగునని బయట ఉన్న వారందరికీ తెలుసు. మీ చేతులెత్తండి, నాకు దేవుడు అవసరమని చెప్పండి. అయితే బ్రెన్హాం సోదరుడా, నీవు నాకు తెలియదు, కాని నాకు దేవుని యొక్క అవసరత ఉన్నది. నేను సరిగ్గా నా చేతిని ఎత్తబోచున్నాను. ఇప్పుడు మీరు కొన్ని నిమిషములు సర్దుకున్నట్లయితే గమనించండి. జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండమంటే ఇప్పుడు నా భావము, ప్రభువు ఏదైనా చేసినట్లయితే మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు. అది ఆరాధన. కానీ నా భావం ఏమనగా, చుట్టూ తిరగవద్దు, పైకి లేవద్దు. మీ తెలుసా, అది అమర్యాదగా ఉంటుంది. చూడండి, పరిశుద్ధాత్ముడు చాలా నిబ్బరమైన వాడు, చాలా నిబ్బరమైన వాడు. చూడండి, అలాంటిది ఏదైనా జరిగితే ఆయన నన్ను వదిలి వెళతాడు. మరియు అప్పుడు నేను దాని కొరకు మరలా యుద్ధము చేయవలసినది. చూడండి, కాని మీరు విన్నట్లయితే ఆయన మొదటి వాగ్దానం మీకు గుర్తున్నదా? ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు చేసినట్లయితే మరియు యథార్థంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన ముందు ఏదియూ నిలబడదు. మీకు అది గుర్తున్నదా? అది నిజము. అది ఇంకను తప్పిపోవటం నేను చూడలేదు. అది తప్పిపోదు. అది దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థనా వరుసలో త్వరపడదాం. కాబట్టి ప్రజలను బట్టి తేగలిగినంత ఎక్కువ మందిని ప్రార్థనా వరుస గుండా తెద్దాం. అయితే ప్రార్థనా కార్డులు కలిగిన వారు మరియు ఈ రాత్రి పిలువబడిన వారు, మీ కార్డును పట్టుకుని ఉండండి. మేము మీ యొద్దకు రాబోతున్నాము. మంచిది. ఇప్పుడు బయట ప్రార్థనా కార్డులు లేని వారు గుర్తుంచుకోండి, లేక బయట ఉన్న మీరు, మీకు ప్రార్థనా కార్డులున్నా లేకపోయినా సరిగ్గా హెబ్రీ 4వ అధ్యాయంలో ఉన్నట్లుగా మీరు నమ్మండి. మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన అలాగునే ఉన్నాడేమో చూడండి. సుదోమ దినముల్లో ఆయన చేసి ఉన్నట్లుగా యెహోవా తన ప్రజల మధ్యలో తానే స్వయంగా ప్రాతినిధ్యం వహించున్నాడేమో మీరు చూడండి. మంచిది అయ్యా, మంచిది. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. నిజముగా గౌరవంగా ఉండండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎవరైనా చెప్పగలిగే దానికంటే దేవుని నుండి వచ్చు ఒక్క మాట ఎక్కువైనది. ఇప్పుడు ఇక్కడున్న మనిషి, అతడెవరో నాకు తెలియదు, నీవు నాకు కొత్తవాడివని నేను ఊహిస్తాను. అయ్యా, నీవు కొత్తవాడివి కాదా? నీవు కొత్తవాడివి. మనకు ఒక్కడు తెలుసు, ఒక దినమును మనమిద్దరము తప్పక దేవుని సన్నిధిలో ఒక రోజు నిలబడవలసినది. ఒక మనిషిగా అక్కడ మనము తప్పక ఒకరినొకరు కలుసుకోవాలి. ఇది మనము కలుసుకున్నట్టు మొదటిసారి. ఇప్పుడు నీవు రోగిగా ఉండి ఇక్కడికి వచ్చినట్లయితే నాకు తెలుసు అది మరొక దాని కొరకు కావచ్చు. చూడు, అయితే నేను నీ మీద చేతులుంచి ప్రభువు స్తోత్రం, వీళ్ళు స్వస్థత పొందుము అని అంటే అది మంచిదే. నీవు దాన్ని నమ్మగలవు. కాని నీ ఇబ్బంది ఏమయ్యున్నదో ఆయన చెప్పినట్లయితే ఇప్పుడు చూడు, అది వేరైనది. అప్పుడు అది ఆయన గుణలక్షణంను గుర్తిస్తుందని నీవు తెలుసుకుంటావు. చూడు, అది నా గుణలక్షణము కాదు. నేను ఒక మనిషిని, వారిని గూర్చి నాకేమీ తెలియదు. వారిని నేను ఎరుగునని ఇప్పుడు అతనికి నేను చెప్పాను. అతనికి నేను తెలియదు. అయితే అది ఏం చేస్తుంది? అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని గుర్తిస్తుంది. అది నేను కాదని ఎరిగి ఉన్నాను. అది నేను కాలేను. ఎలయనగా ఆ మనిషిని నేను ఎరుగును. నేను నా చేతినెత్తాను. ఇక్కడ వాక్యం ఉన్నాడు. చూడండి, అతనిని నేను ఎరుగును. అతనికి నేను తెలియదు. అయితే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము, యేసు ఇక్కడ నిలబడి ఉన్నట్లయితే మరియు అతడు రోగి అయి ఉన్నట్లయితే, ప్రభు అయిన యేసు నన్ను స్వస్థపొచ్చని అతడు చెప్పగలిగినట్లయితే, అప్పుడు యేసు అతనికి ఏమి చెబుతాడు? నేను ఇదివరకే దాన్ని చేశాను. అది నిజమేనా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనం ఎన్నడైనా కలిగి ఉండబో విమోచనంతయు కలవరి నొద్ద పరిష్కరించబడింది. అక్కడి నుండి ముందుకు ఆ ముగించబడిన కార్యమును నమ్ముట విశ్వాసమయ్యున్నది. అది నిజమేనా? మంచిది. ఇప్పుడు యేసు సజీవుడై ఉన్నట్లయితే నేను ఆయన వాక్యమును గూర్చి మాట్లాడి ఉన్నాను. ఆయన వాక్యమును నమ్ముచు నీవు అక్కడే ఉన్నావు. ఆ సామాన్యతకు మరియు విశ్వాసమునకు తిరిగి రమ్ము. ఆ రాత్రి ఆయన నన్ను కలుసుకున్నప్పుడు ఆయన అన్నాడు, నీవు వారి యొక్క హృదయ రహస్యములను సైతము నీవు గ్రహించుట సంభవిస్తుంది. ఆ మొదటి సూచనను వారు నమ్మకపోయినట్లయితే వారు దీన్ని నమ్మవలసినది. చూడండి, వారు దాన్ని చేయకూడదు. అలాగైతే రక్తము భూమిని శపిస్తుంది. సరిగ్గా అది మోషే కాలంలో చేసినట్లుగానే ఉన్నది. ఆ రెండు సూచనలను నమ్మకపోయినట్లయితే అప్పుడు భూమి మీద రక్తమును కుమ్మరింపుము. చూడండి, భూమి మీద నీటిని కుమ్మరింపుము, అది రక్తంగా మారుతుంది. ఇప్పుడు కొంచెము దాన్ని కనుగొందాము. నేను నీ ఇబ్బందిని చూడగలిగినట్లయితే అది నిన్ను తృప్తిపరుస్తుంది, నిన్ను నమ్మునట్లు చేస్తుంది. అది కాదా, నీకు తెలుసు, అది నేను మాట్లాడుచున్న వ్యక్తి యేసుక్రీస్తు యొక్క గుణశీలముగా ఉండవలసినది. నేను ఆ మనిషి వైపు చూస్తూ ఉండగా ఆ మనిషి వెనుక కదిలాడు. అతనిపై నీడ ఉన్నది. కనీసం ఏదియో ఏ ముందు అతనికి ఎనడూ అతనికి సహాయపడలేదు. అతడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అది నిజము. అతడు ఒక శస్త్రచికిత్సను కలిగి ఉన్నాడు. మరి అది పౌరుష గంధి శస్త్రచికిత్స. అది క్యాన్సర్. మరియు ఆ క్యాన్సర్ వ్యాధి నీ అంతటా వ్యాపించింది. అది సత్యమై ఉన్నట్లయితే నీ చేతినెత్తుము. దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. కానీ చూడు అయ్యా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఆ దెయ్యము వైద్యుని యొక్క కత్తి నుండి దాక్కొనవచ్చు, కానీ వాడు దేవుని నుండి దాక్కొనలేడు. మీరు దాన్ని నమ్ముతారా? అది మీరు నమ్ముతారా? అలాగైతే నా ప్రార్థన ఏమనగా, యేసుక్రీస్తు నామములో అది నిన్ను విడిచిపెట్టునుగాక. ఆ మనిషి జీవించునుగాక. ఏమీ లేదు, బలహీనుడయ్యాడు. మంచిది, నీవు మరియు నేను ఒకరికొకరము క్రొత్త వారము. ఒక స్త్రీ మరియు పురుషుడు కలుసుకుంట. ఇప్పుడు ఒక మనిషిగా నీవు నాకు తెలియదు, బహుశా ఒక స్త్రీగా నీవు నన్ను ఎరుగువు. నా పేరు గాని లేక నా చిత్రము గాని నీవు ఎంతమాత్రం ఎరుగువు, లేక అలాంటిది ఏదియూ నీకు తెలియదు. అయితే మనం ఒకరికొకరము ఎరుగుము. అవి మన గుణలక్షణములు. మనకు ఒకరి గుణలక్షణము మరి ఒకరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు యొక్క గుణలక్షణము, ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు వాక్యము ఈ దినము కొరకు వాగ్దానం చేయబడి ఉన్నది. దాని గురించి నేను మాట్లాడుతూ నీవు విన్నావు. అప్పుడు ఆయన గుణలక్షణములు ఇక్కడ ఆయన్ను గుర్తిస్తాయి. నేను ఆయన్ను గుర్తించడు కాదు, నీవు ఎవరో నాకు తెలియదు. నీకు అర్థమైనదా? మన సంగమునకు అది అర్థమైనదా? చూడండి, నేను ఒక మనిషిని, నేను కేవలము మీ సోదరుడును. బావి నొద్దు ఉన్న స్త్రీవలే, అక్కడ ఏదో పొరపాటున్నది, నీతో ఇబ్బంది ఉన్నది, లేక నీకు ఏది అవసరమో, లేక నీవిక్కడ ఎందుకు కొరుకున్నావో దానికి దేవున్నే తీర్పరుగా ఉండనిమ్ము. నీవు రక్తహీనతతో బాధపడుచున్నావు. అది నిజము. అది నిజమేనా? నేను ఎడతెక్కకుండా దాన్ని తాగుతున్నాను. ఎవరో ఆలోచిస్తున్నారు. నేను దాన్ని ఊహించాను. నేను దాన్ని ఊహించలేదు. లేదు, అప్పుడప్పుడు నేను దాన్ని స్పృశిస్తాను. ఎవరో ఇప్పుడు నీవు నీ యొక్క తలంపులను దాచలేవు. ఇప్పుడు అక్కడ ఇద్దరు చెడ్డ విమర్శకులు కూర్చొని ఉన్నారు. చూడండి, కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను మీ పేరును కూడా పిలవగలను. దేవుడు పిలవగలడు. కాబట్టి మీరు దాన్ని ఆలోచించుట మానండి. నీకు నన్ను చూపనిమ్ము. ఇటు చూడు స్త్రీ, నా వైపు చూడు. ఆయన నీకు ఏమి చెప్పాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుసు. అది ఆయన గుణలక్షణమును గుర్తిస్తుంది. అవును, అది రక్తహీనత వ్యాధి, రక్తము నీరు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, అది ఊహించుటని వారు ఆలోచించినట్లయితే నీ ఒక బిడ్డ కొరకు ప్రార్థించున్నావు. ఆ బిడ్డ ఇక్కడ ఉన్నది. అది నిజమేనా? అది గొంతులో ఉన్న గౌద బిడ్డలు ఆపరేషన్ కొరకు ఉన్నవి. అది నిజమేనా? అవును. నీ చేతి రుమాలు తీసుకుని ఆ బిడ్డపై ఉంచుము మరియు నమ్ము. అవును, సందేహించవద్దు. దానికి శస్త్రచికిత్స అవసరం లేదు. ఇప్పుడు నీ హృదయమంతుడితో నమ్ము. నీవు ఎలా ఉన్నావు? విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న స్త్రీ, నీ ఒక దాన్ని గుర్చి భయపడుచున్నావు. ఆ పుట్టుమచ్చ క్యాన్సర్ గా మారుతుందని నీవు భయపడ్డావు. ఇప్పుడు నమ్ముచు వేడుము, అది ఇక అలాగును ఉండదు. నీ హృదయమంతుడితో నమ్ముతూ వేడుము. గుణలక్షణములు నావి కావు, ఆయనవి. ఇప్పుడు నీవు నమ్ముతావా? అది తప్పక అందరినీ నమ్మునట్లు చేయాలి. ఇప్పుడు నీవు నాకు తెలియదు, నేను నీ కొత్త వాడును, దేవుడు నిన్ను ఎరుగును. నీవు దాన్ని నమ్ముతావా? నేను నిన్ను ఎరుగునని నీకు తెలుసు, మరియు నీవు నన్ను ఎరుగువని నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మాట్లాడుచున్నది నా ఆత్మ కాదని నీవు నమ్ముతావా? కారణమేమనగా, నేను ఒక మనిషిగా నిన్ను ఎరుగను. కాని వాగ్దానం చేయబడిన వాక్యం యొక్క గుణలక్షణము ఏమనగా, వాక్యము రెండంచులుగా ఖడ్గము కంటే పదునైనది, మరియు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను వివేచిస్తుంది. నీవు చాలా రోగిగా ఉన్నావు. నీవు ఒక స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగి ఉన్నావు. అది గర్భము. అది గర్భములోని క్యాన్సర్ వ్యాధి. మరియు నీవు వెళ్లి ఒక రకమైన మందును తీసుకున్నావు. అది ఒక రేడియం ద్వారా మందు. ఆ వ్యాధి నీ దేహమంతా వ్యాపించింది. దేవుడు నిన్ను స్వస్థపరచకపోయినట్లయితే నీవు చనిపోతావు, అది సత్యము. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతావా? పరలోకపు దేవుడు ఆ వైద్యుని నుండి దాక్కుని ఉన్న దయ్యమును గద్దించునుగాక. వాడు రేడియం నుండి దాక్కునవచ్చు, కాని పరిశుద్ధాత్మ నుండి వాడు దాక్కునలేడు. ఇప్పుడు సహోదరి వెళ్ళు, ఆయన్ను నమ్ము, ఏమాత్రము సందేహించవద్దు, కాని నమ్ము, ఓ దేవా నన్ను స్వస్థపరచుము. ఆ ఉబ్బుసం వ్యాధిని దేవుడు బాగు చేసి నిన్ను స్వస్థపరచగలడని నమ్ముచున్నావా? నీవు నమ్ముతావా? అలాగైతే ఆనందిస్తూ నీ దారిని వెళ్ళుము. ప్రభువా, నీకు వందనములు అని చెప్పుము. నీవెలా ఉన్నావు? నీవు నర్మల వ్యాధితో ఉన్నావు. నీవు ఎంతో కాలం నుండి నర్మల వ్యాధితో ఉన్నావు. అది నీ కడుపులో పేగుపోతుకు కారణమైంది. అది నీ కడుపును జబ్బుగా చేసింది. నీవు నీ యొక్క రాత్రి భోజనం తినగోరుచున్నావా? నేను ఏమి చేయమని చెబుతానో దాన్ని నువ్వు చేస్తావా? వీళ్ళు యేసు నామంలో భుజించు. నీ హృదయమంతులతో నమ్ముచున్నావా? నీవు చక్కని బలమైన యవన స్త్రీవి. నా వైపు చూడు. ఆయన సేవకుండా నీవు నమ్ముచున్నావా? ఆయన గుణ లక్షణము ఇక్కడ కూడా ఉండగలదని నీవు నమ్ముతావా? వాక్యము దానికయ్యేది ఈ దినము యొక్క వాగ్దానము. నేను చేయి క్రియలు మీరును చేస్తారు. నేను స్వస్థపరచలేను, ఆయన ఇదివరకే చేసి ఉన్నాడు. అయితే నీ ఇబ్బంది ఏమిటో చెబుతూ ఆయన గుణలక్షణము ఆయన ప్రదర్శిస్తుంది. నీవు స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగి ఉన్నావు. స్త్రీలకు వచ్చు వ్యాధి. అవునండి, ఇప్పుడు దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతావా? అవును. ఆమెన్. నీ దారిని వేడుము, అది ఎంత మాత్రమూ నిన్ను బాధించదు. నీ హృదయమంతుడితో నమ్ము. నన్ను ఆయన సేవకునిగా మీరు నమ్ముతారా? నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లయితే అది యేసుక్రీస్తు యొక్క గుణలక్షణమయ్యున్నదని నీవు నమ్ముతావా? అది నీ వీపులో ఉన్నది, అది ఎంత మాత్రమూ లేదు. వెళ్ళు, నీ హృదయమంతుడితో నమ్ము, నమ్ము. ఓ స్త్రీ, రండి, నీవు కూడా కడుపులో బాధను కలిగి ఉన్నావు. నీ హృదయమంతుడితో నమ్ము, మరియు వెళ్లి నీ రాత్రి భోజనమును తినుము. దాన్ని గూర్చి మర్చిపోము. వెళ్ళుము, నీ హృదయమంతుడితో నమ్ము. రండి, నీ బాధ రక్తములో ఉన్నది. నీవు మధుమేహ వ్యాధితో ఉన్నావు. దేవుడు నిన్ను దాని నుండి స్వస్థపరిచి బాగు చేస్తాడని నమ్ముతావా? ప్రభు అయిన యేసు నీకు వందనములని సంతోషిస్తూ నీవు వెళ్ళుము. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. వెళ్ళు, నీ హృదయమంతుడితో నమ్ము. నీవు కూడా వెన్నులో బాధను కలిగి ఉన్నావు. దేవుడు నీ వెన్నులోని బాధను స్వస్థపరిచి శుద్ధురాలుగా చేస్తాడని నమ్ముతావా? ప్రభు అయిన యేసు నీకు వందనములని చెప్పి సంతోషిస్తూ నీ దారిని వెడుము. నీవును వెన్నులో బాధను కలిగి ఉన్నావు. ప్రభువా, నీకు వందనములు, నేను స్వస్థపడ్డానని చెప్పుకుంటూనే నడుస్తూ వెడుము. నీ హృదయమంతుడితో దాన్ని నమ్ము. నీవును వెన్నులో బాధను కలిగి ఉన్నావు. దాన్ని గుర్చి నీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు నీ హృదయమంతుడితో నమ్ము, నీ దారిని వెడుము, శుద్ధురాలివు కమ్ము. యేసుక్రీస్తు శుద్ధినిగా చేస్తాడని నమ్ము. నీవు నమ్మగలిగినట్లయితే సమస్తమును సాధ్యమే. మంచిది, నేను ఏమీ నీవు చెప్పకుండా నీ మీద చేతులుంచి నిన్ను దాటిపోనిచ్చినట్లయితే ఆమె స్వస్థపడుతుందని నీవు నమ్ముతావా? నీ బాధ ఏమిటో వారు చూస్తారు. ఆమె బాగుపడుతుందని నీవు నమ్ముతావా? ఇక్కడికి రండి. యేసుక్రీస్తు నామములో నేను ఈ దయ్యమును పారద్రోలుచున్నాను. దేవుని యొక్క శక్తి బిడ్డను స్వస్థపరచునుగాక. ఆమెను సందేహించవద్దు, ఏమాత్రము సందేహించవద్దు. ఆమె బాగవుతుంది. నీ హృదయమంతుడితో నమ్ము. దేవుడు నిన్ను స్వస్థపరచని ఎడ్ల నీవు నీ కీళ్ల వ్యాధితో ఒక రోజున శంఖకర్రల మీద ఉంటావు. కాని దేవుడు నీ కీళ్ల వ్యాధిని బాగు చేశాడని నమ్ము. అలాగైతే వెళ్ళు. ప్రభువా, నీకు వందనములు, నేను నిన్ను నమ్ముచున్నాను, మరియు నీవు నన్ను బాగు చేస్తావు. ఇప్పుడు రండి. అది నిజముగా నీ వయస్సు అయ్యున్నది. నీవు బాగా నర్మల బలహీనతో ఉన్నావు. సాయంకాలం అయ్యేసరికి నీవు బాగా నర్మల బలహీనతో ఉంటావు. నీవు నీ పని చేసి సమస్తమును చేసినప్పుడు నీవు నిజముగా నర్మల బలహీనతలో ఉంటావు. ఇప్పుడు నీవు నమ్ముతావా? అలాగైతే అది ఎంత మాత్రమూ నిన్ను బాధించదు. ప్రభు అయిన యేసు నీకు వందనములని నీ మార్గమును చెప్పుచూ వేడుము. అయ్యా, రండి. దేవుడు గుండె జబ్బును బాగు చేస్తాడని నమ్ముతావా? ఆయన నీ గుండెను బాగు చేస్తాడు. ప్రభువా, నీకు వందనములు, నా హృదయమంతుడితో నేను నమ్ముచున్నాను అని చెప్పుచూ వెడుచూ ఉండుము. దేవుడు క్షయవ్యాధిని కూడా స్వస్థపరిచి బాగు చేయను. అయ్యా, నీ హృదయమంతుడితో దాన్ని నమ్ముతున్నావా? మంచిది. ప్రభు అయిన యేసు నీకు వందనములని చెప్పుచు నీ దారిని సంతోషిస్తూ వెడుము. ఆ బయట ఉన్న మీ సంగతి ఏమిటి? మీరు నమ్ముతున్నారా? శ్రోతల సంగతి ఏమిటి? శ్రోతల్లో ఉన్న కొందరిప్పుడు నమ్ముతున్నారా? తిన్నగా ఇక్కడే కూర్చున్న మనిషి ఊపిరితిత్తుల ఉబ్బస్సు వ్యాధితో బాధపడుతున్నాడు. నీ ఊపిరితిత్తుల ఉబ్బస్సు వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతావా? మంచిది, అలాగైతే నీవు అడిగినది పొందుకునుము. ఆమెన్. తిన్నగా అతని వెనుక కూర్చున్న వ్యక్తి అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు. నీ అధిక రక్తపోటును దేవుడు స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? అయ్యా, అది నిన్ను విడిచిపెట్టింది. అతడు ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో ఎన్నడూ అతను నేను చూడలేదు. అయ్యా చెప్పండి, నీ కండరముల్లో ఉన్న కండరముల సంకోచమును, నరముల సంబంధమైన కండరముల సంకోచమును దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మినట్లయితే నీ చేతిని ఎత్తుము, మంచిది. అక్కడ కూర్చున్న నీ భార్య ముక్కు దెబ్బడ వేసే వ్యాధితో బాధపడుతుంది. సహోదరి, నిన్ను అది కూడా విడిచిపెడుతుందని నమ్ముతావా? ఇక్కడ ఉన్న మన వెనుక కూర్చుని ఉన్న స్త్రీ ఒంటి వాపు వ్యాధిని కలిగి ఉన్నది. ఓ స్త్రీ, దేవుడు నీ ఒంటి వాపు వ్యాధిని స్వస్థపరుస్తాడని నమ్ముతావా? ఇక్కడ ఒక చిన్న స్త్రీ ఎర్రని కోటు ధరించున్నది, ఆమె ఇక్కడ కూర్చుని ఉన్నది. ఆమె కూడా ఒంటి వాపు వ్యాధిని కలిగి ఉన్నది. నీ ఒంటి వాపు వ్యాధిని దేవుడు బాగు చేస్తాడని నేను నమ్ముతావా? నీవు నమ్మినట్లయితే నీ చేతినెత్తుము. యేసు క్రీస్తు యొక్క గుణ లక్షణములు మన మధ్య ఉన్నవి. ఇక్కడ ఉన్న ఎవరైనా మీ చేతులను ఎత్తి ఈ రాత్రి నేను నమ్ముచున్నాను అని చెప్పండి. ఇక్కడ ఉన్న వారందరూ మీ పాదములపై నిలబడి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచేవాడిగా నమ్మువారు, నేను నమ్ముచున్నానని చెప్పండి. పైకి లేండి. అది ఏమై ఉన్నప్పటికీ కుర్చీల్లో నుండి పైకి లేచి నిలబడండి. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రభువైన దేవుని పేరట నేను ఆయన్ను మీకు ఇచ్చున్నాను.